राधा दामोदर राधा दामोदर राधे जय राधा दामोदर राधा दामोदर राधे जय जगन्नाथ बलदेवा बलदेवा जय सुभद्रा नित्य गौर हरि भो हरि भो हरि भो हरि भो जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव 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 जय श्री श्री राधा दामोदर भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय सीताराम लक्ष्मण हनुमान की जय श्री श्री गौर निताय की जय लक्ष्मी नरसिंह देव भगवान की जय प्रहलाद महाराज की जय जगत गुरु श्रील प्रभुपाद की जय परम पूज्य गुरु महाराज की जय इस्कॉन वर्तमान गुरु वृंद की जय ऑल ग्लोरी शो द असेंबल वैष्णवस वांछा कल्पतरु भयश्च कृपा सिंधु भयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव वृंद की जय हरे कृष्ण सर ఈరోజు క్లాస్ తెలుగులో ఉంటుంది Today is the very, very auspicious Jagannath Swami Rath Yatra. Jagannath Baladev Subhadra Maharani ki jai. So, sari andar chetul jodiste, we'll offer our prayers to Jagannath.
Deva Deva Jagannatha Prapanati Vinashana Trahimam Pundari Kaksha पतितामां भवसागरे जय देवी भक्तिदात्री प्रसिद्धा परमेश्वरी जय देवी सुभद्रा त्वां सर्वेषां भद्रदायिनी नमस्ते तू हलक्राम नमस्ते मूसलायुधा नमस्ते रेवती कांता नमस्ते भक्तवत्सला सुदर्शना महाबाहो कोटि सूर्य समप्रभा अज्ञानातिमिरांधानां वैकुंठपथ प्रदर्शका नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्याम जगन्नाथाय ते नमः
जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय सो ई रोजु మనం ఎప్పటి నుంచి ఎదురు చూసిన జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి ఒక రథయాత్ర అయితే ఈరోజు చర్చించిన విషయం ఏంటంటే ఈ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి ఒక రథయాత్ర మొట్టమొదటిసారి ఇస్కాన్లో ఎలా మొదలయ్యింది ఈ ప్రపంచంలో అసలు ఈ రథయాత్ర అనేది ఎందుకు మొదలయ్యింది ఇంద్రదుమ్న మహారాజు ఎవరు ఈ రథయాత్రలో మనం పాల్గొంటే దానివల్ల లాభం ఏంటి ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నప్పటికీ మన ఒక మనోభావాలు ఎలా ఉండాలి చైతన్య మహాప్రభు జగన్నాథ రథయాత్రలో ఎలా ఉత్సాహంగా జగన్నాథ పూరిలో పాల్గొనేవారు భక్తులు ఏ భావంలో ఈ రథాన్ని లాగాలి అలాంటి అన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాము అయితే మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో రథయాత్ర అనేది ఎప్పుడు ఎలా మొదలైంది అది మనం తెలుసుకోవాలంటే 5000 సంవత్సరాల కిందకి వెళ్ళిపోవాలి ద్వాపర యుగంలోనే బృందావన్లో సో అక్కడ పరివేశం ఎలా ఉందంటే, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చిన్న బాల రూపంలో ఉన్నారు. అండ్ ఆయన అక్కడ కేసి పేరుతో ఉన్న ఒక అసురుణ్ణి చంపేశారు. సో అసురుణ్ణి చంపేసినప్పటికీ అందరూ గోప బాలకులు తన పక్కనే నిలబడి ఉన్నారు. అందరితో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నప్పటికీ అక్కడ నారదముని వచ్చారు. సో నారదముని అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ ఈ గోపబాలలతోనే ఆటల్లో పాటల్లో బిజీగా ఉన్నారు, కానీ మథురాలో మీకోసం చాలామంది భక్తులు వేచి ఉన్నారు. అయితే బహుశా మీరు మర్చిపోయారేమో. పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. మీరే అన్నారు, మీరు భక్తుల్ని ప్రేమించడానికి, దుష్టుల్ని సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి కదా ఆవిర్భావిస్తారు. అలాంటప్పుడు ఇక్కడ భక్తులతో బాగా ప్రేమ పంచుతున్నారు, ప్రతిస్పందిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా ఆనందమైన పరివేశం. కానీ ధర్మాన్ని స్థాపించాలి, కంసని చంపాలి. మీరు దయచేసి తొందరగా మథురాకు వచ్చేయండి. స్వామి వెంటనే బాగా గుర్తు చేసావు, వచ్చేస్తాను, రెడీగా ఉన్నాను. అండ్ ఆ నిమిషం ఏమవుతుంది, ఎప్పుడైతే నారదముని బయలుదేరుతారు, అక్కడ ఉన్న ఆ గోప బాలకుల్లో ఎవరొకరు మధుమంగళన శ్రీదామైన కృష్ణ అని పిలిచినప్పటికీ ఎప్పుడైతే వాళ్ళ వైపు చూస్తారో కృష్ణుడు అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఆయన వాళ్ళతో ఇంకా బిజీగా అయిపోతారు ఆటల్లోని పాటల్లోనే. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, భగవంతుడికి ఈ వ్రజవాసులు ఎంత ప్రియంగా ఉన్నారంటే, వాళ్ళని చూసినప్పటికీ వాళ్ళు ఒక కళ్ళు లోపల చూసినప్పటికీ స్వామి మర్చిపోతారు ఆయనే దేవాది దేవుడని, అంత ప్రేమిస్తారు. అండ్ ఆ వ్రజవాసులు ఎంత స్పెషల్గా ఉన్నారంటే, ఆ వ్రజవాసులే కాదు, ఆ వ్రజలో ఉన్న పక్షులు, జంతువులు, పురుగులు, ఆవు, ఎవరైనా చెట్టు, అది కూడా కృష్ణుడికి చాలా ప్రియంగా ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఒక్క ఆవు తాలూక పేయి కూడా కృష్ణ వైపు చూసినప్పటికీ, ఆ ఆవు తాలూక పేయి తాలూక కళ్ళు లోపల చూసినప్పటికీ నేను మర్చిపోతారు నేను దేవాది దేవుడని. సో మళ్ళీ ఆయన ఆటల్లో బిజీ అయిపోతారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ఈ వ్రజవాసులు ఆయనకి ఎందుకు అంత ప్రియంగా ఉన్నారంటే, ఈ వ్రజవాసులు స్వామిని దేవాది దేవుడుగా అనుకోరు, తన సఖాగా, తన ప్రియతమగా అనుకుంటారు. అండ్ ఆ ఒక భావం కృష్ణుడికి చాలా ఇష్టం. మామూలుగానే ద్వారకాలోని మథురాలోని భావం ఎలా ఉందంటే, ప్రేమ అనేది ఉంది కానీ దాంట్లో కొంచెం మిశ్రిత. ఏంటది దాంట్లో, ఏంటి మిక్సింగ్ అంటే ఐశ్వర్య మిశ్రిత మాధుర్య రసం. సో వాళ్ళు కూడా కృష్ణుని అలానే ప్రేమిస్తారు, కానీ కంసని చంపిన వెంటనే మీరు దేవాది దేవుడు అని వెంటనే నమస్కారం పెడతారు. మళ్ళీ మాధుర్య రసంలో వచ్చేస్తారు, కానీ మళ్ళీ ఏదైనా ఇంకా చమత్కారం చూపించినప్పటికీ మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ మీరు దేవాది దేవుడు అని మళ్ళీ అలా ఆ భావంలో వచ్చేస్తారు. భగవంతుడితో ఉన్న ఆ సంబంధం మర్చిపోయి ఆయనకి దేవాది దేవుడుగా వాళ్ళు ప్రేమిస్తారు. కానీ వ్రజవాసులు అలా కాదు. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక ఉప్మా, ఒక ఉదాహరణ ఇస్తారు. ఎలా అయితే ఒక 100 కేజీలు ఉప్పు బస్తా మనం వెళ్ళి ఒక నుయ్యిలో వేసేస్తే ఆ నుయ్యి తాలూకా నీళ్లు కారంగా మారిపోతుంది, కానీ ఆ 100 కేజీ ఉప్పు బస్తా వెళ్ళి సముద్రంలో విసిరేస్తే సముద్రంకి ఎటువంటి తేడా ఉండదు. అలానే ఎప్పుడైతే ఈ మథురావాసి, ద్వారకావాసి భగవంతుడు కొంచెం ఐశ్వర్యం చూపించినప్పటికైనా వాళ్ళన్నీ మర్చిపోయి భగవంతుడిని భగవంతుడుగా అనుకొని ఐశ్వర్య భావంలో వెళ్ళిపోతారు. కానీ ఈ వ్రజవాసుల ముందు భగవంతుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క అసురుని చంపినప్పటికైనా తుమి అమి సమా, నువ్వేంటి గొప్పవాడు, మేము నువ్వు ఒక్కర్లే పోన్లే, మొన్నే నీకు డిఫీట్ చేస్తాను, మొన్న ఆటలోనే నేను నీకైనా గొప్ప అని అనుకుంటారు. కానీ తను భగవంతుని అనుకోరు. అని ఒకవేళ దేవతలు కూడా సాయంత్రం పాటు ఎప్పుడైతే స్వామివారు ఆవుని మేత నుంచి తీసుకొని తిరిగినప్పటికీ ఆ దేవతలు, బ్రహ్మ వాళ్ళందరూ ఇలా వచ్చి భగవంతుడి దగ్గర నమస్కారం పెడుతూ ఉంటే వాళ్ళు అనుకుంటారు, మై ఫ్రెండ్, చూసారా నా స్నేహితుల్ని అందరూ ఎంతలాగా రెస్పెక్ట్ చేస్తున్నారు. కానీ తన భగవంతుడని ఒక్క నిమిషం కోసం కూడా ఆలోచించరు. అని ఆ ఒక భావం భగవంతుడికి చాలా ఇష్టం అన్నమాట. సో ఈ వ్రజవాసులతో సహవాసం చేయడం వల్ల భగవంతుడు మర్చిపోతున్నారు ఆయన మథురాకి వెళ్ళారని. ఈసారి ఏమవుతుందంటే అక్రూరు వస్తారు. సో అక్రూరు వచ్చి మరి చాలా గట్టిగా మాట్లాడతారు, 10 సారి మేము రాలేము మీకు ఇలా గుర్తు చేయడానికి, మీ పని మీరు చూసుకోవాలి. మరి మీ దేవాది దేవుడు వస్తారా లేదా, అంటే మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ కళ్ళు ముందు 6 పిల్లలు చనిపోయారు. సో కంస వాళ్ళని ఎంతలాగా బెదిరిస్తున్నారు, వాళ్ళని ఎంత కష్టం ఇచ్చినప్పుడు మథురాలో భక్తులందరూ మీకోసం వేచి ఉంటే మీరేంటి ఇక్కడ ఆటలు పాటలు వేణు వాహించడం రాసలీలా ఇంకా ఆపండి సరిపోయింది అని. సో ఈసారి కృష్ణుడు అంటారు, అయితే సరే నేను ఈసారి వచ్చేస్తాను, ఇంక సరిపోయిందిలే, మాటిస్తున్నాను రా, ఇప్పుడే వెళ్ళిపోదామని. సో అప్పుడు కృష్ణుడు ఏంటంటే అక్రూర్ తాలూకా రథం ఎక్కేసి మథురకి వెళ్ళిపోతారు. సో మనకు తెలుసు ఆ రథం ఎక్కినప్పటికీ ఆ ఒక దృశ్యం కూడా ఎంత మనోహరం అని చెప్పలేను, ఎందుకంటే భక్తులకి ఆ దృశ్యం ఇష్టం లేదు. ఎప్పుడైతే ఆయన బృందావనం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఆ గోపికలు ఒకవైపు ఏడుస్తున్నారు, యశోదామాత ఏడుస్తున్నారు, అండ్ అక్కడ రాధారాణి ఏడుస్తున్నారు, అండ్ ఒక సఖ అయితే చాలా ప్రేమతోని పరిగెత్తి పాయసం తెస్తాడు, అని మీరు వెళ్ళిపోతున్నావా, నీకోసం పాయసం తయారు చేశాను, పర్వాలేదు సాయంత్రం వచ్చేస్తా కదా అప్పుడు కలిసి తిందాము అని. సాయంత్రం అయితే రాలేను, 2 పడుతుందని, పర్వాలేదు 2 తర్వాత తిందాం, 2 కాదు 10 పడవచ్చు, పర్వాలేదు 10 తర్వాత తిందామంటే మరి కొంచెం నాకు ఆలస్యం అవుతుంది, లే పొండ్లే నువ్వు తినే అంటే, లేదు నేను నీకోసం వెయిట్ చేస్తాను అని. సో మన అందరికీ తెలుసు ఇప్పటికీ కూడా ఆ గోపబాలకుడు భగవంతుడి కోసం వేచి ఉన్నాడు. మనం గిరిరాజ పరిక్రమ చేసినప్పటికీ ఆ పుచారిక లోట వెనక వెళ్ళినప్పటికీ అక్కడ ఒక టెంపుల్ ఉంది, లోటా బాబా టెంపుల్, మనం కూడా నమస్కారం పెడుతూ ఉంటాము. సో లోటా బాబా అంటే హిందీలో లోటా అంటే వస్తాడు 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 తప్పకుండా వస్తాడు. సో అక్కడ డివోటీస్ అంటారనమాట, ఆ గోపబాలకుడు ఇప్పుడు కూడా ఆ పాయసం ఇలా చేతిలో పట్టుకొని ఉన్నాడనమాట, వస్తారు వస్తారు తప్పకుండా అని చాలాసారి వాళ్ళు మదర్ చెప్తున్నారనమాట. ఇంకా కృష్ణుడు రాడలే, అతను మోసం చేశాడు, మనకి అబద్ధం చెప్పాడు, రాడంటే లేదు లేదు తప్పకుండా వస్తాడని ఇప్పటికీ కూడా వేచి ఉన్నాడనమాట. సో ఇలా వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే కృష్ణుడు వాళ్ళందరికీ మాట ఇస్తున్నారు, వచ్చేస్తాను, అంతలాగా ఎందుకు ఏడుస్తున్నారు, యశోదమాతతో కూడా చెప్తారనమాట, ఎంత దూరం ఉంది బృందావన్ నుంచి మథుర, గట్టిగా కేకేసావనుకో నేను వచ్చేస్తాను పరిగెత్తి, అంత ఏడ్చే అవసరం లేదు, ఇప్పుడే వచ్చేస్తాను, 2 పని అది అని. సో అలా కృష్ణుడు మథురకి వెళ్ళిపోతారు, అక్కడ కంసని సంహరిస్తారు, దేవకి వసుదేవుని కారాగారం నుంచి బయట తీస్తారు, అండ్ అక్కడ ఏం చేస్తారంటే ఉగ్రసేన్ మహారాజుకి రాజుగా పెడతారు. సో కృష్ణుడు ఒక ఫిలాసఫీ ఏంటంటే ఆయన అనుకుంటారు ఒకవేళ నేనే రాజుగా ఉంటే మళ్ళీ నేను ఇక్కడే ఉండిపోవాలి, మళ్ళీ నేను బృందావన్ వెనక వెళ్ళలేను, కానీ బృందావన్ వాసులందరికీ మాట ఇచ్చాను వెనక వస్తానని, అందుగురించి ఉగ్రసేన్ మహారాజ్ని పెట్టేస్తాము. ఎందుకంటే ఆ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండేది కాదు, కాన్సెప్ట్ జూమ్ కూడా లేదు, ఓన్లీ ఇంట్లో జూమ్లో చూసేసి మథురలో ఏమవుతుంది అని చూద్దామని, అక్కడే ఉండాలి రాజా అంటే. అయితే సరే ఉగ్రసేన్ మహారాజ్ని పెట్టేశారు, అంత బాగానే ఉంది, ఆ విశ్రామ్ ఘాట్లో చేతులు కడిగేసి ఇంకా రెడీ అయిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోదాం నాన్న అంటే అక్కడ ఉన్న మినిస్టర్స్, అయ్యా బాబు ఇదేం మీ గ్రామం కాదు, ఇక్కడ ఇది చాలా పొలిటికల్ సిచ్యువేషన్, మీరు ఒక రాజని చంపారు, సో ఇంకా మీరు అలా వెళ్ళిపోతాం ఇంటికి అంటే ఇంటికి వెళ్ళడానికి లేదు, ఇప్పుడు మీరు ఎవరికైతే చంపారు, తను చాలా గొప్పవాడు, తనకున్న భార్యలు ఇద్దరు ఆస్తి ప్రాప్తి, సో మీ మా ఆయన కంస తాలూకా మామగారు జరాసందు అతను చాలా శక్తివంతుడు, సో మీరు తన అల్లుడిని చంపారంటే తన వదలుడు మీకు తప్పకుండా తను వస్తాడు దాడి చేస్తాడు, సో ఇప్పుడు నేనేం చేయాలంటే మళ్ళీ మీరు ఇక్కడే ఉండాలి, ఒకవేళ మీరు బృందావన్ వెళ్ళిపోయారంటే బృందావన్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతారు, ఎందుకంటే బృందావన్లో ఉన్న వాళ్ళందరూ సింపుల్ గ్రామవాసులు, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు లేదు, కొన్ని పెద్ద పెద్ద కిలా పెద్ద పెద్ద భవనాలు కూడా లేదు వాళ్ళని వాళ్ళు సంరక్షించడానికి, ఒకవేళ మీరు మాత్రం బృందావన్ వెళ్ళారంటే జరాసంధ అక్కడ మొత్తం ఆర్మీ తీసుకుని వచ్చేస్తాడు, బృందావన్ వాసులు అందరినీ చంపేస్తారు. అప్పుడు కృష్ణుడు అనుకుంటారు, అయితే నేను ఇంకా ఇప్పటికి వెళ్ళను, ఫస్ట్ జరాసంధ పని చూసుకోవాలి అని. సో అప్పుడు ఇంకా నందమహారాజ్కి ఎలా చెప్పాలి అర్థం అవ్వకుండా ఇదంతా విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తే నందమహారాజ్ కంగారు పడిపోతారు, అలాంటి మేమందరూ వచ్చేస్తాం మిమ్మల్ని నిన్ను కాపాడడానికి, ఎందుకంటే కృష్ణుడికి గుర్తుంది ఎలా ఆ కాళీయ పాముతో కూడా కృష్ణుడు ఎప్పుడైతే పోట్లాడుతూ ఉంటే అప్పుడు నందమహారాజ్ ఆ గోపబాలకులు ఆ వ్రజవాసులు అందరూ యమునలో దూకడానికి రెడీగా అయిపోయారు, నువ్వెలా ఒంటరిగా మేము వస్తాం నీకు సాయం చేయడానికి, ఆ గిరి గోవర్ధన ఎక్కినప్పుడు ఆ వ్రజవాసులు అందరూ కూడా కర్ర పట్టుకున్నారు, మేము సాయం చేస్తాము, సో ఇప్పుడు ఈ జరాసంధ మాట అన్నారంటే వ్రజవాసులు అందరూ వచ్చేస్తారు, అయితే మేము సాయం చేస్తాం, ఆ జరాసంధ నీకు ఏం చేసేస్తారేమో. సో అందుగురించి ఆయన ఇంకా వేరేగా మాట్లాడతారు, నందమహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయి నాన్న ఏమనుకోకపోతే నాకు ఒక్క 2-3 రోజులు ఎక్కువ పని ఉంది, మీరు వెళ్ళండి ఇంటికి నేను వెనకొస్తాను. నందమహారాజు అంటారు నేను ఉంటాను కలిసి వెళ్దాము అంటే అలా కాదు, ఇప్పటికే చాలా రోజులైంది, యశోదమాత కూడా ఎదురు చూసి ఉంటారు, మీరు అలా అందరికీ వెళ్ళి కొంచెం నేను వచ్చేస్తున్నాననే మాట చెప్పండి, ఇగో మీ వెనక 2 రోజుల్లో వస్తాను అయితే నంద మహారాజు ఒప్పుకుంటారు, సరే అయితే తొందరగా రా, జాగ్రత్తగా ఉండు అని. అప్పుడు కృష్ణుడు అంటారు, మీరు ఊరికే కృష్ణ వచ్చేస్తారని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇగో కొన్ని బహుమతులు గిఫ్ట్స్ ఇస్తాను, అంటే నా వేణు, నేను వేసుకున్న కిరీటము, వడ్డానము, నేను వేసుకున్న బట్టలు, నేను వేసుకున్న యాంక్లెట్స్ అన్నమాట, పాదాభూషణాలు, ఇదన్నీ తీసుకుని వెళ్ళండి, ఒక్కరొక్కరికి పేరు పేరున గిఫ్ట్స్ ఇవ్వండి, వాళ్ళ గిఫ్ట్లు చూసే లోపలికి నేను వచ్చేస్తాను వెనక, అయితే ఇది బాగుంది, ఇదైతే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారని అన్ని మూట కట్టేసి నందమహారాజ్ దాన్ని రథం మీద వేసుకొని బయలుదేరతారు. ఇక్కడ వ్రజవాసీలు అనుకుంటున్నారు, కృష్ణుడు అన్నారు రెండు రోజుల్లో వస్తారని, రెండు మూడు ఎన్ని రోజులు అయిపోయింది ఇంకా రాలేదు, రండి బయలుదేరదాం, మనమే వెళ్ళిపోదాం మథురాకి. అప్పటికి కొంతమంది ఇంటెలిజెంట్ పీపుల్, అలా చేయకూడదు, కృష్ణుడు ఏమనుకుంటారు, నా మీద నమ్మకం లేదా, ఆ మాత్రం నేను చెప్పాను కదా వస్తాను, నమ్మకం లేకుండా వచ్చేసారా మథురాకి అంటే అలా బాగుండదు, అయితే సరేలే వెళ్ళము అని. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత పోన్లే అతను అనుకుంటే అనుకుంటాడు, వెళ్ళిపోదాం ఇంకా, నేను ఇంకా వెయిట్ చేయలేము మేము, చలో బయలుదేరామని అందరు ఎప్పుడైతే ఆ ఎడ్ల బండలు రెడీ అయిపోతున్నారు, అప్పుడు దూరం నుంచి చూస్తే రథం వచ్చేస్తుంది, ఓహో కృష్ణ వచ్చేసాడా అని అందరు ఇంకా ఆనందించి గెంతుతున్నారనమాట. అప్పటికి నంద మహారాజ్ దిగుతారనమాట, అప్పటికి యశోదామాత అందరు అక్కడికి వచ్చేసి ఓకే వచ్చేసారా, ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నాం. అప్పుడు చూస్తే నంద మహారాజ్ ఒక్కరే దిగుతున్నారు, అదేంటి నంద మహారాజ్ ఒక్కరే దిగుతున్నారు, కృష్ణుడు ఎక్కడా అని అందరు చూస్తున్నారనమాట. అప్పుడు యశోదామాత అంటారనమాట, కృష్ణుడు ఏదైనా పెద్ద జెంటల్మ్యానా ఏంటి అలా రథం నుంచి దిగడానికి, అతనే పెద్ద కోతి, ఏదో ఒక చెట్టు ఎక్కిపోయి ఉంటాడు, అలా దూకుతాడు, లేదంటే ఇక్కడ నుంచి దూకుతాడు, ఏదోటి అలా డ్రామాస్ చూపిస్తాడు, తనలా కాడు జెంటల్మ్యాన్ లాగా కూర్చొని అని. ఎక్కడున్నాడులే పోన్లే, చాలా రోజులు అయిపోయింది, ఇంకా మేము వేచి ఉండలేము, వచ్చే బయటికి అనేప్పటికీ నంద మహారాజ్ ఇంకా ఏమో ఎలా చెప్పాలి, ఆ ఒక వార్త వాళ్ళకి ఎలా చెప్పాలి అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద మెల్లగా నంద మహారాజ్ చెప్తారు, కృష్ణుడు రాలేదు. సో అప్పుడు అందరు జోక్ చేస్తున్నారా, నిజంగానే కృష్ణ రాలేకపోయారు, తనకేదో పని ఉంది, రెండు మూడు రోజుల్లో వస్తారు. అప్పుడు ఇంకా అందరు మొహాలు మారిపోయి నంద మహారాజ్ మీద అందరు కోపం అయిపోతున్నారు, అంటే మీ మీద నమ్మకం పెట్టి పంపించాము, మీరే జాగ్రత్తగా మళ్ళీ తీసుకొస్తారని అలా ఎలా వదిలేసి వచ్చేసారు. అయితే యశోదామాత తల్లి కదా, ఆ ఒక ప్రేమ ఒక రకంగా ఉంటుంది, ఆవిడ ఇంకా నంద మహారాజ్ మీద చాలా కోపం అయిపోయి, ఓహో అక్కడ పెద్ద పెద్ద భవనాలు చూసి మథురలోని కృష్ణుడిని మర్చిపోయి వచ్చేసారేమో, మీరు అక్కడ మేబీ చాలా పెద్ద పెద్ద భవనాలు కదా, మన గ్రామవాసులు మనం అంత పెద్ద భవనాలు ఎప్పుడు చూడం కదా, నగరంలో వెళ్ళి కృష్ణుని మర్చిపోయారా. మళ్ళీ నా యశోదామాత కొంతసేపు ఆగి అంటున్నారు, ఓహో బహుశా కృష్ణుడిని అమ్మేశారేమో, అక్కడ ఎవరో చాలా డబ్బులు ఇచ్చి ఉంటారేమో, ఎంత అందమైన అబ్బాయి మాకు ఇచ్చేయండి అంటే డబ్బులు తీసుకుని వచ్చేసి ఉంటారేమో, అలా రకరకాలుగా చెప్పినప్పటికీ నంద మహారాజ్ కూడా ఏడుస్తున్నారు, అదేంటి నా మీద ఎలా చెప్తున్నావు, నాకంతే ఫీలింగ్ ఉంది అంటే, లేదు మీకు ఫీలింగ్ ఉందా, మీరు దశరథ్ మహారాజ్ గురించి వినలేదా, రాముడు వనవాసం వెళ్ళిన వెంటనే ఆయన దేహాన్ని త్యాగం చేశారు, మీరైతే హ్యాపీగా వచ్చేసారు వెనక, మీకేముంది ఫీలింగ్ అని. అప్పుడు నంద మహారాజ్ అంటున్నారనమాట, అలా కాదు, దశరథ్ మహారాజ్కి అయితే ఒక్క నిమిషమే, రాముడు వెళ్ళారు ఆయన దేహాన్ని త్యాగం చేశారు, చాలా ఈజీ అయిపోయింది, నేను ప్రతి నిమిషం చనిపోతున్నాను, ప్రతి నిమిషం నాకు చావు అనిపిస్తుంది అనమాట, చావుని అనుభవిస్తున్నాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావని. మొత్తం మీద వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, ఒకరిపైన ఒకరు అలా పడిపోతూ ఉంటే, అప్పుడు నంద మహారాజ్ అంటారు, ఆగండి, కృష్ణుడు మీ అందరి కోసం ఏదో పంపించారని ఆ మూట తీసుకొస్తారు బయట, ఇగో చూడండి కృష్ణుడు మీ అందరి కోసం బహుమతులు పంపించారు. అప్పుడు అందరూ ఆ మూట వైపు ఇలా చూస్తున్నారనమాట, ఏం చేయాలి దీంతో, మాకు ఇది అక్కర్లేదు, ఎవరైతే ఇది వేసుకుంటారో అతను కావాలి మాకు. సో ఇక్కడ మనం గోపికలు ఒక భావాలు చూస్తే, వాళ్ళకి కృష్ణుడు దగ్గర ఏమీ అవసరం లేదు, వాళ్ళకి కృష్ణుడే కావాలి, మనకి కృష్ణుడి నుంచి కావాలి, ఇది ఇస్తే బాగుండేది అది వస్తుంది, కానీ వాళ్ళకి కృష్ణ దగ్గర నుంచి ఏం అక్కర్లేదు, వాళ్ళకి కృష్ణనే కావాలి, అందుగురించి కృష్ణ వాళ్ళని అమ్మబడతాడు అనమాట. సో మేమేం చేసుకుంటాం ఈ మూటని, మీరే ఉంచుకోండి, మాకైతే ఎవరిదంతా వేసుకుంటాడో అదే అతనే కావాలి అని. సో ఇంకా అలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అందరూ ఇంకా భోజనం మానేశారు, ఇంకా నీళ్ళు లేదు, అన్నం లేదు, అసలు ఏమీ లేదు, తినట్లేదు ఇంకా వాళ్ళు, కంప్లీట్గా ఉపవాసమే, నంద మహారాజ్ కూడా ఏమీ తినట్లేదు. కొన్ని రోజులు అలానే వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ కొన్ని రోజులు అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కొంచెం కామ్ అయిపోయారనమాట. అయిపోయి సరే అయితే కృష్ణుడు అంత ప్రేమతో మన కోసం ఏదైతే పంపించారో చలో వెళ్ళి చూద్దాం. అప్పుడు నెమ్మదిగా నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయి, సరే ఏం పంపించాడు కృష్ణుడు చూస్తాము, ఇస్తారా అని, ఇగో తీసుకోండి అంటే అప్పుడు మూట తీశారు. తీసినప్పటికి ఒక్కొక్కటి తీస్తున్నారనమాట, ఇగో ఈ కృష్ణదాలు ఒక కిరీటం, ఇగో ఈ తను వేసుకున్న బాజుబంధులు, ఆ ఇగో తను వేసుకున్న వడ్డానము, అండ్ ఇది వేసుకున్నప్పటికీ ఇలా మాట్లాడేవారు కదా, ఈ వేణు వాహించినప్పటికీ ఇలా మాట్లాడేవారు కదా అని అలా అందరు మాట్లాడుతున్నారనమాట. సో భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది వేణుగీతలో, గోపికలు భగవంతుడి తాలూకా రూపం గురించి వర్ణిస్తూ ఇది పాడతారనమాట. సో వాళ్ళు అంటారు,
బరహాపీడం నటవరవపూ కర్ణయే కరణీకరం బిభ్రిహాత్ కనక కపీసం వైజయంతి చ మాలం రంధ్రాన్ వేణూరధర సుధయో పూర్ణయే గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రవిశాద్ గీత కీర్తి.
వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు బరహాపీఠం నటవరవపు. బరహాపీఠం అంటే ఎత్తైన కిరీటాన్ని వేసుకున్నాడు, దానిపైన నెమలి ఈక ఉంది, కర్ణికరం ఆ కర్ణికర పువ్వులు ఏదైతే ఇలా చెవుల పైన వేసేసుకున్నారు, పీతాంబర కలరు ఆ దుస్తులు వేసుకున్నాడు, అండ్ వైజయంతి చ మాలం వైజయంతి మాల వేసుకున్నాడు, ధోతి కొంచెం పైకి కట్టాడు, ఎందుకంటే మట్టిలో అది మురుకు అయిపోతే యశోదమాత తిడతారనమాట, మళ్ళీ నేనంత కడగాలి ఎందుకు అలా పాడు చేసేస్తావు. లేదు, కొందరు వైష్ణవాచార్యులు అంటారు తను నడిచే ఆ విధానం అలా ఉంటుంది, ఎవరైనా నిపుణమైన నటవరుడు ఎవరికైతే నాట్యం చాలా బాగా వచ్చు వాళ్ళు ఎలా నడుస్తారు, డాన్స్ చేసిన డాన్సర్స్ అలా నడుస్తారనమాట. సో ఇలా కృష్ణ తాలూకా రూపాన్ని వివరిస్తున్నారు, ఎలా రంధ్రాన్ వేణూర్ అధర సుధయో, ఆ వేణు తాలూకా రంధ్రాల లోపల ఆయన ఒక అధరాలు, దాన్ని ముట్టుకున్నప్పటికీ ఆయన అమృతాన్ని ఆ వేణు లోపల పంపించడము, ఆ గోపబాలుకులతోనే ఆ బృందారణ్యంలోనే ఆయన ఇలా నడుస్తూ ఉంటే ఆయన పాద పద్మాలు వృందావనంలో ప్రతి చోట్ల ముద్రించి ఉన్నాయన్నమాట. సో ఇలా ఈ గోపికలు ఇలా చూస్తూ అలా ఏడ్చేస్తున్నారనమాట. ఆ లోపల ఇంకా వాళ్ళందరూ డిసైడ్ అయిపోయారు, సరే ఓకే జరిగింది జరిగిపోయింది, నందమహారాజ్ వెనక వచ్చేసరి చలో మనం అందరూ వెళ్ళిపోదాం, ఇంకా మనం వెళ్ళి కృష్ణుని పట్టుకొని వచ్చేద్దాం. ఆ లోపల ఇక్కడ ఏమవుతుందంటే దేవకి వసుదేవ్ కృష్ణతో చెప్తున్నారనమాట, బాబు నువ్వు నందమహారాజ్ యశోద బాబు కాదు, నువ్వు మా కొడుకు, నువ్వు ఫ్యూచర్లోనే రాజ్యం మొత్తం పరిపాలించాలి, మళ్ళీ అక్కడ గ్రామంలో ఏదో ఆవుల చుట్టూ తిరిగేసావు కానీ అలా కాదు, నువ్వు అన్నీ నేర్చుకోవాలి, నువ్వు గురుకులకి వెళ్ళాలి. సో సందీపులమని ఆశ్రమంకి పంపించేస్తారు. సో ఎప్పుడైతే ఈ వ్రజవాసులు అందరూ రెడీ అయిపోయారు సెలవు వెళ్ళిపోదామంటే అప్పుడు వాళ్ళకి ఎవరో అంటారు, ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, కృష్ణ లేరు, సందీపులమని ఆశ్రమంకి వెళ్ళారు, అవునా, అయితే కొన్ని రోజుల తర్వాత వెళ్దామని. సో వాళ్ళు ఇంకా వేచి ఉన్నారు. ఆ లోపల కృష్ణుడు ఎప్పుడైతే సందీపనిముని ఆశ్రమం నుంచి వచ్చేస్తారు, ఒకరోజు కృష్ణుడు ఏం చేస్తారంటే పైన టెరెస్ మీద ఎక్కడైతే ఆయన పెద్ద పెద్ద భవనంలో ఉంటారు కదా, ఆ భవనం పైకి వెళ్ళిపోయి ఒక్కసారి అంటే ఆయనకి బృందావన్ చాలా గుర్తొచ్చేస్తుంది కదా, సో మథుర నుంచి బృందావన్ వెళ్ళి దారిని గడిగడిగా వెళ్ళి చూస్తారు, ఊరికే వెళ్తాను కొన్ని రోజులు అయితే నేను వెళ్ళిపోతాను బృందావన్ వెళ్ళిపోతానని. సో ఈ రోజు ఏమైందంటే సందీపుని ముని ఆశ్రమం నుంచి వచ్చిన వెంబట ఆనాల పైకెక్కి చూస్తూ ఉంటే యమున కనిపిస్తుంది దూరం నుంచి, కానీ ఇదేంటి యమున అయితే ఒక నది కదా, యమున సముద్రం కింద ఎలా మారిపోయింది, ఇలా పొంగిపోయింది ఏంటి యమున అని. అప్పుడు కృష్ణుడు మనసులో అనుకుంటారు, ఓహో ఈ వ్రజవాసులు నా కోసం ఏడుస్తున్నారు, అందుకోసం ఆ వాళ్ళ కల్లశ్రులు కూడా యమునతో కలిసిపోయి యమున పెద్ద సముద్రం లాగా తయారైపోయింది. సో అప్పుడు కృష్ణుడు కూడా ఏడుస్తున్నారు. సో అక్కడ వ్రజవాసులు కృష్ణుడు కోసం ఏడుస్తున్నారు, అక్కడ కృష్ణుడు కూడా ఏడుస్తున్నారనమాట, అతను గుర్తొచ్చేస్తున్నారనమాట నేను ఎప్పుడు వెళ్తాను బృందావన్కి అని. సో తను ఏడుస్తూ ఉంటే తన మనసులో ఒకటే అనుకుంటున్నారు, ఎలాగో నా సందేశము అంటే నేను వచ్చేస్తాను, కొంచెం ఊరుకోండి, కొంచెం ఓపిక పడండి, ఆ మాట ఒక్కసారి చెప్పేస్తే కొంచెం వాళ్ళు రిలాక్స్ అవుతారు కదా, కానీ ఎవరు వెళ్తారు అది చెప్పడానికి, ఎవరు నా మెసేజ్ ఇస్తారని అలా ఆలోచిస్తూ ఉంటే వెనక నుంచి ఎవరో చేతేస్తారు, వెనక టర్న్ అయ్యి చూస్తే ఉద్దవ్ అనమాట. అప్పుడు వెంటనే కృష్ణ ఒక మాట అంటారు, గచ్చ ఉద్దవ వ్రజం సౌమ్య మత్ సందేశ విమోచయ. భాగవతంలో ఈ శ్లోకం వస్తుంది, ఉద్దవ్ ఎలా ఉన్నావు, బాగున్నావా, వెళ్తావా, అలా కాదు గచ్చ వెళ్ళిపో, ఎవరు నువ్వే, ఉద్దవ్ ఎక్కడికి, వ్రజం సౌమ్య, ఓ జెంటల్ వన్, ఓ చాలా బాగుంటావు ఉద్దవ్, వెళ్ళిపో సౌమ్య వెళ్ళిపో. అంటే ఉద్దవ్ అంటారు అదేంటి, నాకు అంతలాగా నేను బట్టర్ వేస్తున్నా, నాకెప్పుడు సౌమ్య అని పిలవలేదు, ఇంత ప్రేమతో పిలుస్తున్నారు సౌమ్య వెళ్ళు అని. పోనీ వెళ్ళి ఏం చేయాలి, మత్ సందేశ అని నా ఒక మాట, ఎవరికి చెప్ప, వాళ్ళకి విమోచయ, ఎందుకంటే వాళ్ళు దుఃఖంలో మునిగి ఉన్నారు కదా, వాళ్ళని కాపాడు, లేదంటే వాళ్ళు ఇంకా ఉండలేరు, ఇంకా బ్రతకలేరు అని. అప్పుడు ఉద్దవ్ అంటాడు, సరే వెళ్ళడం వెళ్తాను కానీ ఒకటి సమస్య, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు కదా వ్రజవాసీలు. నేను చెప్పిన మాట వాళ్ళకి అర్థమవుతుంది లేదు అదే నాకు డౌట్. ఇంకేం లేదు, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కదా పెద్దగా అని. సో పోలే ఒక పని చేయండి, వాళ్ళకి అర్థమైనట్లు మీరు ఏదో రాసి ఇవ్వండి. మీరు ఎలా రాసారు అలా చదివేస్తాను, ఎందుకంటే నేను నా లెవెల్లో మాట్లాడితే వాళ్ళు నా లెవెల్కి వాళ్ళు అర్థం చేసుకోలేరు అని. సో ఉద్ధవ్కి ఒక కొంచెం అహంకారం ఉండేది, అంటే నేను బృహస్పతి దగ్గర నేర్చుకున్నాను కదా, నేను మాట్లాడితే వాళ్ళు నాకు అర్థం చేసుకోలేరు అని. అప్పుడు కృష్ణుడు అనుకుంటారనమాట, సరే అలాంటప్పుడు నువ్వే వెళ్ళాలి, నీకు చాలా అవసరం అక్కడ ఒక్కసారి వెళ్ళాలి నువ్వు అయితే సరే అని పంపిస్తారు. సరే నేను రాస్తాను, ఇదే యాజ్ ఇట్ ఈస్గా నువ్వు చదివే వాళ్ళకి అర్థమైనట్లు అంటే సరే ఉద్దో వెళ్తాడు. అయితే ఎక్కువ రోజులు ఉండలేను, వీలైతే సాయంత్రం లోపల వచ్చేస్తాను అంటే పోనీ సాయంత్రం లోపల వచ్చే జస్ట్ మెసేజ్ కదా ఇవ్వాలి, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తానంటే సరే అంటాను. ఆ లోపల ఇంకా ఉద్దవ రథం మీద ఎక్కిపోతాడు. ఇక్కడికి ఏమవుతుందంటే ఈ గోప బాలకులు ఇంకా రాలేదా, మేబీ సందీపుని ముని ఆశ్రమం నుంచి వచ్చేసి ఉంటారు, చలో మనం వెళ్ళిపోదాం, ఇంక సరిపోయింది వెళ్ళిపోదామని ఇంక అందరు రెడీ అయిపోతున్నారనమాట. ఆ లోపల ఏం చూస్తారు, దూరం నుంచి ఉద్దవ తాలూకా రథం, ఓహో వచ్చేసాడా, అనవసరంగా కంగారు పడిపోయాం వచ్చేసాడనమాట. ఇక్కడికి ఏమయ్యేదంటే వ్రజంలోనే ప్రతిరోజు గోప బాలకులు పొద్దున పని ఏంటంటే వాళ్ళకి స్నానాలు చేసేసుకొని ఆ మథుర వెళ్ళే దారి ఏదైతే ఉంది ఆ దారికి ఇటు అటు చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు తాలూకా కొమ్మల పైన కూర్చుంటారు, దూరం నుంచి రథం కనిపించాలంటే అలా చూస్తూ ఉంటారనమాట. సో ఈరోజు అంటే ప్రతిరోజు ఏంటంటే అలా చూస్తారు సాయంత్రం వరకు, మళ్ళీ దిగి ఇంటికి వచ్చేస్తారు. కానీ వాళ్ళు ఒక ఉత్సాహం, అంటే మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లు అంటారు కదా, ఉత్సాహం ధైర్యం అది ఉంటాం, మనకి డిటర్మినేషన్ ఉండాలి, ఎంతూజియాజం, ఇది మన గోప బాలకులు చూపిస్తున్నారు. ఒకరోజు కూడా వాళ్ళు డిసపాయింట్ అవ్వలేదు, వాళ్ళు సాయంత్రం మళ్ళీ ఉత్సాహంగానే వస్తారు, ఏం పర్లేదమ్మా రేపు వచ్చేస్తాడు తప్పకుండా, నాకు అలా అనిపిస్తుంది, ఈ ఒక్క ఏదో బిజీగా ఉన్నాడేమో, రేపు మాత్రం తప్పకుండా వస్తారు, రేపు మళ్ళీ అదే ఉత్సాహంతో వెళ్తారు, మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు, వచ్చేస్తారు కృష్ణుడు వచ్చేస్తాడు అనమాట. ఎంత పేషెన్స్తో ఎంత ధైర్యంతో. సో మొత్తం మీద వాళ్ళు అలా ఆ చెట్టు తాలూకా కొమ్మల పైన ఎక్కి ఉన్నారనమాట, కోతిల్లాగా దూరం నుంచి రథం కనిపించింది. ఇగో వచ్చేసాడు వచ్చేసాడు, మనం అనవసరంగా కంగారు పడామని అందరూ టక 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 దిగిపోతున్నారనమాట. అయితే మధుమంగలు దిగట్లేదు. అప్పుడు అందరు వెళ్ళి, ఏ దిగు అంటే నేను రాను, నేను అలిగి ఉన్నాను, నేను మాట్లాడాను కృష్ణుడితోనే, రాణి వచ్చిన కాలు మీద పడాలి, తను వచ్చి క్షమాపణ అడగాలి, ఇగో నాకు నేను క్షమించు బాబు నాతో మాట్లాడు అని చెప్తే అప్పుడు మాట్లాడతాను, మీరు వెళ్ళండి మీరు కానివ్వండి అంటే సరేలే నువ్వు అక్కడే ఉండి మేము వెళ్ళిపోతామని అందరు పరిగెత్తుంటే మధుమొదలు దిగాడు, దిగి తను కూడా పరిగెత్తుంది అనమాట. ఇందాకే చెప్పావు రా అని ఆ తర్వాత అలుగుతాను, ఒకసారి మాట్లాడేస్తాను, ఇంక చాలా రోజులు అయిపోయింది కదా, ఒక్కసారి తను గట్టిగా కవగలించిన తర్వాత అప్పుడు ఇంకా నేను మాట్లాడను, అయితే పోన్లే రా అని అంటారు. మొత్తం మీద ఇంకా అందరు పరిగెత్తినప్పటికీ ఉద్ధవ రథ ఆగుతుంది అనమాట. ఆగినప్పటికీ ఆ రోజు చాలా లగ్జరీ రథాలు కదా, వాళ్ళు పెద్ద రాజు కదా మథురాది, ఆ క్లోజ్ రథం అనమాట, డోర్ ఓపెన్ అవుతుంది, ఇంకా వాళ్ళందరూ వెయిటింగ్ అనమాట, ఎవరు దిగుతారు ఉద్ధవ్. వాళ్ళు అలా చూస్తున్నారు ఇతనెవరు, కానీ చూడ్డానికి ఉద్ధవ్ కృష్ణుడిలాగా ఉండేవాడు అనమాట, ఎందుకంటే వాళ్ళ కజిన్ బ్రదర్స్. సో ఇతనేంటి కృష్ణుడిలాగే ఉన్నాడు అచ్చా చూడ్డానికి, కానీ కృష్ణ ఎక్కడా అని. సో అప్పుడు ఉద్ధవ్ దిగేసి ఈ గోప బాలకులతో అడుగుతున్నారనమాట, ఎక్స్క్యూజ్ మీ ఇది బృందావనే కదండి, మన అడ్రస్ అడుగుతాం కదా, అలా అవునండి చెప్పండి ఏం కావాలి, అది నంద మహారాజ్ వాళ్ళ ఎలా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి కొంచెం దారి చెప్తారని. సో వీళ్ళు అనుకుంటారనమాట, ఆహా ఇదేంటి మీరెవరు, మీకు నంద మహారాజ్తో ఏంటి సంబంధం. ఏం లేదు కృష్ణ తెలుసా, కృష్ణ పంపించారు నాకు ఇదే నంద మహారాజ్ వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి అనమాట. సో అప్పుడు ఈ మధుమంగలి వాళ్ళు అంటారు, ఆహా బాగుంది, ఇన్నాళ్ళకి మాకు మర్చిపోయాడు, ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చినప్పటికైనా ఆఫీసర్కి పంపించాడు మెసేజ్ ఇవ్వడానికి, తను రాలేదు, ఓకే చాలా బాగుంది, పెద్ద జెంటిల్మ్యాన్ అయిపోయాడు కదా, రండి అయితే మీకు తీసుకువెళ్తాము అని. సో అప్పుడు వాళ్ళు అలా అలా నడుస్తూ ఉంటే ఉద్దవ్ అడుగుతున్నాడు, ఇంకెంతసేపు అండి వచ్చేసిందా అంటే, అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇగో పేషెన్స్గా ఉండు, మా వెనక ఫాలో అవ్వు, లేదు నువ్వే వెళ్తావంటే ఇగో చూసుకో అదే వాళ్ళ దారి, ఏదో ఇది నీళ్ళు కనిపిస్తుందా, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి మొదలవుతుంది, అదే నందమహారాజ్ వాళ్ళ ఇల్లు, జస్ట్ దీన్ని ఫాలో చేస్తే చాలు, ఇదేం పెద్ద నది కాదు, ఇది వారు ఏడ్చిన అశ్రువులు అనమాట, ఇది అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ధారలాగా, ఆ ధార వెనక వెళ్ళిపోతే వాళ్ళ ఇల్లు వస్తుంది, పోలే కానీ నువ్వు వెళ్ళిపో అని. అప్పుడు కానీ హెచ్చరిక, అక్కడికి వెళ్ళినప్పటికీ కొంచెం గట్టిగా మాట్లాడు, ఎందుకంటే యశోదమాత నంద మహారాజ్ ఏడుస్తూ ఉంటారు కదా. సో ఏడ్చినప్పటికైనా వాళ్ళు మెల్లమెల్లగా, ఇంకా యశోదమాత కళ్ళు కనిపించట్లేదు సరిగ్గా వినిపించట్లేదు, సో నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటారనమాట. గట్టిగా మాట్లాడు నువ్వు వెళ్ళినప్పుడు. సో ఓకే ఓకే, నేను మేనేజ్ చేసేస్తాను, నాకు ఐడియా ఉంది ఎలా ప్రజెంట్ చేయాలి అని. సో మొత్తం మీద ఉద్ధవ్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పటికీ నంద మహారాజ్, యశోద అక్కడ ఉన్నారనమాట. ఉద్ధవ్ని చూసి చాలా ఆనందిస్తారు. యశోద మాత లోపల ఉన్నారు, నంద మహారాజ్ రండి అని ఇంకా కూర్చోబెడతారనమాట, గెస్ట్ కదా. సో నేను కృష్ణ మెసేజ్ తీసుకొచ్చాను, ఆ లోపల యశోదమాత వస్తారనమాట. సో యశోదమాతకి సరిగ్గా వినబడదు కదా, ఉద్ధవ్ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు అనమాట. నేను ఉద్ధవ్, ఉద్ధవ్ వినబడుతుందా, ఉద్ధవ్ నేను ఉద్ధవ్ మథుర నుంచి వచ్చాను అని. సో అప్పుడు యశోదమాత అంటారు, మెల్లగా మాట్లాడు, ఇప్పుడే కృష్ణుడికి పడుకోబెట్టి వచ్చాను, నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నా మళ్ళీ లేచిపోతాడు. అని మళ్ళీ లేచిపోయాడు అనుకోండి, మళ్ళీ ఎన్ని అడుగుతాడో, ఒక్కొక్కసారి వెన్న కావాలి అడుగుతాడు, ఒక్కొక్కసారి రోటీ కావాలి అడుగుతాడు, ఒక్కొక్కసారి అందమైన అమ్మాయితో పెళ్లి చేపించమ్మా అని మళ్ళీ అదొకటి కంగారు పెడతాడు. ఇప్పుడు చాలా కష్టంతో తనకి ఎలా పడుకోబెట్టేసి వచ్చాను, సో కొంచెం మెల్లగా మాట్లాడు. సో అప్పుడు ఈ ఉద్ధవ్తో ఇలా మాట్లాడుతూ ఉంటే నంద మహారాజ్ యశోదతో అంటున్నారు, మళ్ళీ ఆవిడకి ఇచ్చేసేసి గుర్తు తెస్తున్నారనమాట. అంటే కృష్ణ మథురలో ఉన్నాడు కదా, అంటే అప్పుడు యశోదమాత అనమాట. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, కృష్ణ మథురలో ఉన్నాడు కదా. సో అప్పుడు ఇంకా ఉద్ధవ్తో మాట్లాడడం మొదలు పెడితే యశోదమాత చాలా క్యూరియస్గా ఉన్నారనమాట, అసలు ఉద్ధవ్ ఏం చెప్పడానికి వచ్చాడు అని. సో ఉద్ధవ్ అంటున్నాడు, ఏం లేదు, మీకు ఒక సందేశం ఇవ్వమన్నాడు, సో జస్ట్ ఆ లెటర్ పట్టుకొని నేను వచ్చాను అని. సో అప్పుడు యశోదమాత అంటారనమాట, ఆహా ఇది చాలా బాగుంది, చిన్నప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు ఏడ్చేవారు, తను ఎలా ఏడుస్తూ ఉంటే నేనే పరిగెత్తి వచ్చాను, నేనెప్పుడు పని మంచిని పంపించలేదు తన దగ్గర, కానీ ఈరోజు నేను ఏడుస్తూ ఉంటే తను నీకు పంపించాడా, చాలా బాగుంది, తను రాలేదు, ఓకే పర్వాలేదు చెప్పు, మెసేజ్ ఇవ్వడానికి వచ్చావు కదా చెప్పు, వింటున్నాను అని. సో అతను ఏం చెప్తారో ఆ లోపల యశోదమాత 10 మాటలు చెప్పేస్తున్నారు. అయితే చిన్నప్పుడు ఒకసారి తన్ని అన్నం తినిపిస్తూ ఉంటే, రొట్టెలు తినిపిస్తూ ఉంటే కాకి వచ్చి రొట్టె తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఎంత నన్ను ఎంత ఇబ్బంది పెట్టేశాడు, నేను ఆ కాకితో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి ఆ రొట్టె మళ్ళీ నిన్ను వెనక తీసుకురావాలి అమ్మా అని ఎంత కంగారు పెట్టేశారు. సో ఒకరోజు ఇలా చేశాడు, ఒకరోజు అలా చేశారు, ఒకరోజు ఇలా చేశారని ఎన్ని మాటలు చెప్తూ ఉంటే రాత్రంతా గడిచిపోయింది, పొద్దునంతా గడిచిపోయింది, మళ్ళీ ఇంకో రాత్రి, మళ్ళీ పొద్దున, మళ్ళీ రాత్రి, అలా 3-4 రోజులు అయిన తర్వాత నందమారా చెప్తున్నారు, అయ్యో ఉద్ధవ్ వచ్చాడు, మనం తనకి నీళ్ళు అడగలేదు, ఏమి తినడానికి ఇవ్వలేదు, మనం మాట్లాడుతూ ఉండిపోయాము అంటే అవును నిజమే ఉద్ధవ్, నువ్వు ఏమైనా తింటావా అని. సో ఇంకా ఆ లోపల ఇంకా ఉద్ధవ్ ఇంక ఏం చెప్పాలి తనకి అర్థం అవ్వట్లేదు అనమాట. అంత అహంకారంతో వెళ్ళిన మనిషి మాత్రం తను ఇంకా తను కూడా భక్తుడిగా మారిపోయి తను ఏడ్చేస్తున్నాడనమాట. సో మొత్తం మీద ఏమైందంటే ఫైనల్గానే చాలా రోజులు యశోదమాతతో నంద మహారాజ్తో గడుపుతూ ఉంటే ఉద్ధవ్ మొత్తం మీద అయితే నేను నాకు అంటే టూర్ గైడ్ అంటే నాకు కొంచెం బృందావన్ అంతా చూపిస్తారా అంటే అప్పుడు నంద మహారాజ్ అంటారు, అయితే రారా నీకు చూపిస్తాను అని. అప్పుడు నంద మహారాజ్ తన్ని తీసుకువెళ్తారనమాట, ఇగో మా గోశాల, తర్వాత ఈ గోశాలలో ఉన్న ఈ ఆవు మాత్రం కృష్ణుడు చాలా ఫేవరెట్ ఆవు, ఇది ఇలా ఉంది అది అలా ఉంది, ఈ ఆవు అయితే కృష్ణుడు వెళ్ళిన తర్వాత నుంచి ఏమీ తినలేదు, ఈ ఆవు అయితే ఇంకా ఇలా ఇలా ప్రవర్తిస్తుంది, ఇదైతే ఇలా చేస్తుంది అని అందరి గురించి చెప్తున్నారనమాట. సో మొత్తం మీద ఇంకా అసలు ఉద్ధవ్కి అర్థం అవ్వట్లేదు, అలా డేస్ తర్వాత డేస్, మంత్స్ పాస్ అయిపోతున్నాయి కానీ ఇంకా బృందావన్ టూర్ కంప్లీట్ అవ్వట్లేదు. ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్కరి గురించి, ఒక్క చెట్టు గురించి, ఒక్కొక్క పురుగు గురించి, ఒక్కొక్క ఆవు గురించి అలా నందమహారాజ్ చెప్తూనే ఉంటున్నారు, చెప్తూనే ఉంటున్నారు. సో మొత్తం మీద ఉద్ధవ్ అంటారు, నేను గోపికాలని కలవాలి. సో మొత్తం మీద గోపికాల దగ్గరికి వెళ్తారు. సో ఆ గోపికాలు రాధారాణికి చుట్టూ కూర్చున్నారనమాట, సర్కిల్లోని నికుంజవనంలోని. సో అక్కడ ఉద్ధవ ప్రవేశిస్తాడు. ఇది శ్రీమద్ భాగవతంలో ఈ అధ్యాయం తాలూకా పేరు భ్రమర్ గీత్ అనమాట. చాలా అందంగా ఉంటుంది, మొత్తం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో అది చాలా అందంగా ఉంది ఆ కాన్వర్జేషన్. ఎప్పుడైతే ఉద్ధవ్ ప్రవేశిస్తారు, ఆ గోపికాలు రాధారాణి అందరు ఉన్నారు, అక్కడ ఒక తేనెతీగ వస్తుందన్నమాట. సో ఆ తేనెతీగతో వీళ్ళందరూ మాట్లాడేస్తున్నారనమాట. సో ఆ తేనెతీగకి రాధారాణి పిలుస్తారు సౌమ్య. సో ఆ తేనెతీగ కంటున్నారు, ఓ జెంటల్ వన్. అప్పుడు ఉద్ధవ్కి అర్థమవుతుంది, ఆహా నాకు ఆ రోజు సౌమ్య అన్నారంటే ఈవిడే ఆ సౌమ్య ఏమో ద జెంటల్ వన్, మెసేజ్ ఇవ్వమన్నారు కదా టు ద జెంటల్ వన్, ఈవిడేమో ఆ రాధారాణి అని. సో మొత్తం మీద వీళ్ళందరూ ఈ తేనెతీగని తిడుతున్నారనమాట. అంటే ఆ తేనెతీగ రాధారాణి తాలూకా కాలు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ గోపికాలు రాధారాణి ఆ తేనెతీగతో అంటున్నారు, ముట్టుకోద్దు ముట్టుకోద్దు ముట్టుకోద్దు, మా దగ్గరికి రావద్దు రావద్దు రావద్దు, ఎందుకంటే నీ నెత్తి మీద కుంకుమ ఉంది, ఆ కుంకుమ ఎక్కడి నుంచి వచ్చింది మాకు తెలుసు, ఎందుకంటే నువ్వేం చేసి ఉంటావు, కృష్ణుడు ఏ మాల అయితే ఏ దండ అయితే తన మెడలో వేసుకున్నాడు ఆ దండ మీద కుంకుమ ఉందేమో, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పువ్వుని పువ్వు తాలూకా తేనెని తాగడానికి వెళ్ళి ఉంటావు. సో కృష్ణ తాలూకా దండ మీద ఉన్న కుంకుమ నీ నెత్తి మీద వచ్చింది. అండ్ కృష్ణ తాలూకా పువ్వు దండ మీద కుంకుమ ఎలా వచ్చిందంటే, బహుశా తను మథురాలో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఆడవాళ్ళు ఆ గోపికల్ని కవగలించి ఉంటారేమో, సో వాళ్ళ ఛాతీ నుంచి వచ్చిన కుంకుమ అనమాట. సో మొత్తం మీద ఆ కుంకుమ మేం టచ్ చేయము, సో దయచేసి మా దగ్గరికి రావద్దు. మళ్ళీ ఇంకొకరు అంటారనమాట, ఇంకో గోపిక, అయితే నువ్వు ఊరికే ఇక్కడ వచ్చి కృష్ణుని ఎందుకు పొగురుతున్నావు, మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకొక గోపిక అంటుంది, బహుశా ఈ తేనెతీగ అనుకుంటుంది కృష్ణుడు గురించి బాగా పొగురుతూ ఉంటే ఈ గోపికలకి కృష్ణుడు అంటే చాలా పిచ్చి కదా, మేబీ నాకు ఏదైనా దానం ఇస్తారేమో. అయితే ఇంకా నీకు హెచ్చరిక, మేము ఏం దానాలు ఇవ్వము, నీకు దానం కావాలంటే మథురాకి వెళ్ళి అక్కడ పొగురుకో, మాకు అక్కడ లేదు, మేమైతే ఇతని మాట కూడా వినాలనుకోవట్లేదు. ఇంకొక గోపిక అంటుంది అనమాట, ఆహా ఇతనికి కృష్ణతో మొన్న మొన్న స్నేహం, కొత్త కొత్త ఫ్రెండ్షిప్ అయింది కదా, కృష్ణ గురించి తనకి తెలియదు, మేబీ మనం హెచ్చరించాలి, ఓ తేనెతీగ కృష్ణతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, తను మంచోడు కాదు మోసగాడు. ఎందుకంటే మేము కూడా పూర్వంలో అలానే అనుకుని తనతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాం, కానీ తను వదిలేశాడు, మీకు కూడా వదిలేస్తాడు, మేము హెచ్చరిస్తున్నాం ముందే నువ్వు జాగ్రత్తగా ఉండు అని. ఇంకొక గోపిక అంటుంది, ఓ తేనెతీగ నీకు తెలియదు పూర్వంలో కూడా తను అలానే ఉన్నాడు, అసలు ఒక కోతిని అయితే చెట్టు వెనక నుంచి చంపాడు, అంటే వాలిని. అండ్ ఇంకొక మహిళ తాలూకా స్నేహంలో పడి ఇంకొక మహిళ తాలూకా నోజ్ అనమాట చెవులు కట్ చేసేసాడు. సో అలా అంటే సూర్పంక గురించి మాట్లాడుతున్నాను, అంటే సీతాదేవి ఒక ప్రేమలో పడి సూర్పంక తాలూకా చెవులు నరికేశాడు కదా అనమాట. సో అలా ఉన్నాడు తన స్వభావం, తనతో కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది. బలి మహారాజ్ అయితే మొత్తం తనకి ఇచ్చేశారు, ఇచ్చేసిన తర్వాత కూడా ఆ మూడు అడుగులు చెప్పి మోసం చేసి మొత్తం తీసేసుకున్నాడు, తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ బలి మహారాజ్ని కట్టాడు అనమాట. సో తనేం మంచివాడు కాదు, తనతో దూరంగా ఉంటే బాగుంది. ఇంకొక గోపిక అంటుంది, కానీ ఈ లక్ష్మీదేవి ఎలా భరిస్తుందో తనకి తెలియదు, ఇప్పటికైనా తన పాద పద్మాలు ఎందుకు అలా సేవిస్తూ ఉంటుంది అంటే, పాపం ఆవిడ అమాయకురాలు, ఆవిడకి తెలియదు తితిన ఎలాంటి వాడు, మనకు తెలుసు తన రియాలిటీ ఏంటి, పాపం ఆవిడకి తెలియదు కదా, అందుకోసం ఇంకా సేవని కొనసాగుతుంది అనమాట. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఉద్దవ్ వింటున్నారనమాట, ఇది ఏం జరుగుతుంది అనమాట. సో నువ్వు మాకు ఏదైనా సందేశం ఇవ్వడానికి వచ్చావంటే మాకు నీ సందేశం అక్కర్లేదు, నువ్వు వెనక వెళ్ళిపో. సో యాక్చువల్గా ఇండైరెక్ట్గా ఉద్దవ్కి చెప్తున్నారనమాట, నీ సందేశం మాకేం అక్కర్లేదు, నువ్వు వెనక వెళ్ళిపోవచ్చు అనమాట. సో మొత్తం మీద ఇంకా ఉద్దవ్ అనుకుంటాడనమాట, నాదే బాధ్యత వీళ్ళందరికీ ఎలాగో కొంచెం నేను నచ్చ చెప్పాలి. సో వీళ్ళందరికీ చెప్తారనమాట, అలా కాదు, మీరందరు కూర్చోండి ఒక మాట కొంచెం వినండి నిదానంగానే. సో ఇతను దేవాదిదేవుడు, అలా మీరు మేమే పట్టుకొని కూర్చుంటామంటే అవ్వదు, తను సర్వవ్యాప్తంగా ఉన్నాడు, ప్రతి చోటులో ఉన్నాడు, మీరు తనకి ధ్యానంలో చూసుకోండి. సో పని చెయ్యండి, అందరూ కొంచెము సరిగ్గా కూర్చోండి, చేతులు కాలు సరిగ్గా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, శ్వాసం లోపల తీసుకోండి, మళ్ళీ శ్వాసం బయట తీసుకోండి, అలా చేయండి, కొంచెం మర్చిపోవడానికి ట్రై చేయండి, కమాన్ యూ కెన్ డూ ఇట్ అంటే వీళ్ళందరూ ట్రై చేస్తున్నారట గోపికలు. మళ్ళీ కొంతసేపు తర్వాత ఓపెన్ చేసేసి, ఉద్దవ్ ఇది ఇది పని చేయట్లేదు ఉద్దవ్ అంటే, ఏంటి ప్రాబ్లం, సీ కమాన్ డూ ఇట్ అంటే వాళ్ళు అంటున్నారు, అసలు ఇది ఇంకా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ మేము అన్ని బయట చూస్తున్నాము, ఈ చెట్టు అయితే కృష్ణుడు గుర్తొస్తాడు, యమున అయితే కృష్ణుడు గుర్తొస్తాడు, ఇదైతే యమునతో పాటు కృష్ణుడు, చెట్టుతో పాటు కృష్ణుడు, కానీ కళ్ళు మూసుకుంటే ఓన్లీ కృష్ణుడు కనిపిస్తున్నాడు, అది పెద్ద సమస్య అయిపోతుంది, ఇది అస్సలు పనికి రావట్లేదు అనమాట. సో అది నాకు ఒక ఫేవరెట్ వర్స్ ఉంది, అక్కడ గోపికలు అంటూ ఉంటారన్నమాట, జది నాయన్ ముందే దేఖి అంతరే గోవింద దేఖి. సో అంటే జది నయన్ ముందే దేఖి, ఐస్ క్లోజ్ చేసేస్తే అంతరే గోవింద దేఖి, నయన మిలియా దేఖి సామ్నే, ఒకవేళ కళ్ళు తీసి చూస్తే ముఖాముఖి కనిపిస్తున్నాడు, ఇదేంటి పెద్ద సమస్య ఉంది అని అంటాడు అనమాట, ఇదేంటి పెద్ద సమస్య అని గోపికలు అంటారనమాట. సో ఇక్కడ ఒక పారాడాక్స్ ఏంటంటే, మనం జీవితం అంతా కృష్ణుడిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఆ పని మీద ఉన్నాము, గోపికలు కృష్ణుడిని ఎలా మర్చిపోవాలి ఆ పని మీద ఉన్నారు, ఎలా మర్చిపోవాలి. సో ఇప్పుడు ఆ ఉద్దవ్ అంటున్నాడు అనమాట, మీ మనసును కొంచెం ఏదైనా పని మీద, దీని మీద, దాని మీద కొంచెం దాన్ని డైవర్ట్ చేస్తే అంతా ఓకే అయిపోతుంది. సో అప్పుడు గోపికలు నవ్వుతారనమాట, అదేంటి నవ్వుతున్నారంటే, ఆహా మేము అనుకున్నాము నువ్వు బృహస్పతి దగ్గర చదివావు కదా నీకు చదువు బాగుంటుంది అని, కానీ ఇప్పుడు అర్థమైంది అసలు నీకు బుర్రే లేదు అని. అదేంటి ఇలా మాట్లాడుతున్నా అంటే, మళ్ళీ సింపుల్గా చెప్తున్నాము, ఎవరికైనా ఒకటి ఉంటుంది కదా మనసు. అంటే మీరు, మేమైతే పల్లెటూరులో ఉంటాము, మీరు పెద్ద నగరంలో ఉంటారు కదా, మీకు 10-20 మనసులు ఉంటాయా? మాకైతే ఒక్కటే ఉంది మనసు, అండ్ ఆ మనసు కృష్ణుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు మనసుని ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అంటే ఏ మనసునే పెట్టాలి? ఉన్న మనసు అయితే తను తీసుకుని వెళ్ళిపోయాడు. సో అదే, నీకు అసలు నిజంగానే చదువుకున్నావా అని అడుగుతున్నారనమాట. సో మొత్తం మీద కొన్ని కొన్ని నెలలు నెలలు నెలల పాటు ఉద్దవ్ అక్కడ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఈ గోపికలు, ఈ రాధారాణి కృష్ణుడితో ఎలాంటి విరహాన్ని అనుభవించారు, అది చండీదాస్, విద్యాపతి, జయదేవ్ గోస్వామి వీళ్ళందరూ వాళ్ళు భజనలో కీర్తనలో చక్కగా రచించారు. అండ్ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే జగన్నాథపురిలో నివసించేవారు, స్వరూప్ దామోదర్ గోస్వామి ఎవరైతే లలితా సఖి, యాక్చువల్గా కవికర్ణ పూర్ణ గౌరగౌణ దేశ దీపికాలో అంటారు స్వరూప్ దామోదర్ గోస్వామి విశాఖాదేవి అని, కానీ బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతులు అంటారు స్వరూప్ దామోదర్ గోస్వామి లలితా సఖి. సో లలిత విశాఖ కంబైన్ అని మనం అనుకోవచ్చు, అండ్ రామానందరాయ్ విశాఖాదేవి. సో వీళ్ళ ఎప్పుడు చైతన్య మహాప్రభు చుట్టూ ఉండేవారనమాట జగన్నాథ్పురిలోనే, ఎప్పుడు వాళ్ళ సెక్రటరీ అనమాట, చైతన్య మహాప్రభు పక్కనే ఉంటారు. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇలా విరహంలో ఏడుస్తూ ఉంటారు, ఈ స్వరూప్ దామోదర్ గోస్వామి ఆయన చాలా మంచిగా పాడేవారనమాట. యాక్చువల్గా ఆయన పేరు స్వరూప్ అనమాట, బ్రహ్మచారి పేరు, ఆయన సన్యాసి తీసుకున్నారు, కానీ దామోదర్ అనే పేరు చైతన్య మహాప్రభు ఇచ్చారు, ఎందుకంటే ఆయన చాలా బాగా పాడేవారనమాట. సో స్వరూప్ దామోదర్ గోస్వామి ఏం చేసేవారంటే, స్వరూప్ దామోదర్ గోస్వామి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇలా ఏడుస్తూ ఉంటే ఆ చండీదాస్, విద్యాపతి వాళ్ళు పాడిన పాటలు పాడి చైతన్య మహాప్రభుని కొంచెం ఆనందపరిచేవారనమాట. సో అలాంటి ఒక భజనలో చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్తారు. అంటారు ఎప్పుడైతే రాధారాణి అండ్ గోపికలు అలా ఏడుస్తున్నారు, బృందాదేవి ఇంకా భరించలేక, ఇంకా ఆపు రాధా, ఇంక సరిపోయింది, అలా నువ్వు అస్తమాను ఏడుస్తూ ఉంటే ఎలా, నేను వెళ్ళి కృష్ణుని తెస్తాను అని. ఈ లోపల రాధారాణి అంటారు ఇంకెందుకులే, ఇంకా అతను రాడు, నాకు విషం ఇచ్చేయండి చాలు, విషయం తాగిస్తాను, ఇంక సరిపోయింది, నేను ఇంకా దేహాన్ని ఉంచలేను. అప్పుడు లలిత విశాఖ, విషం ఇచ్చినా కూడా నువ్వు చనిపోవు రాదా అని. ఏ మంచి క్వాలిటీ విషయం ఇవ్వండి, ఆ క్వాలిటీ గురించి కాదు, ఆ ప్రాబ్లం ఏంటంటే నువ్వు నీ కళ్ళుతో కృష్ణుని చూసావు, దాని అర్థం ఏంటి, నీ కళ్ళుతో కృష్ణ తాలూక రూపాన్ని తాగావు. సో అమృతమే కదా కృష్ణ రూపాన్ని చూడడము, సో కళ్ళుతో అమృతాన్ని తాగావు, నీ చెవులతోని కృష్ణుడు ఒక వేణు వినావు, సో అమృతము చెవుల లోపల కూడా వెళ్ళిపోయింది, నీ నాసికతోని కృష్ణుడు వేసుకున్న దండ తులసి మంజరిలు ఆ ఒక సువాసనం చూసావు, సో అమృతము నాసిక లోపల కూడా వెళ్ళిపోయింది, అండ్ నీ ఒక నాలుకతోని కృష్ణుడు గురించి పాడుతూ ఉంటావు, కృష్ణుని నామస్మరణ చేస్తూ ఉంటావు, సో అమృతం ఇలా నోట లోపల కూడా నుంచి వెళ్ళిపోయింది, నీ చేతులతోని కృష్ణుని సేవని అందించావు, సో ఆ చేతుల లోపల నుంచి కూడా అమృతం వెళ్ళిపోయింది. మళ్ళీ అమృతం తాలూకా ఓవర్ డోస్ అయిపోయింది కదా, అందుకోసం పాయిజన్ పని చేయదు, అమృతం ఓవర్ డోస్ అయిపోయి ఇంకా నువ్వు విషం తాగినా కూడా అది పనికి రాదు, నువ్వు చనిపోవు అని. పోలే ప్రయత్నిస్తాము ఒకసారి అని రాధారాణి అంటారు. అయితే ఒక మాట, ఒకవేళ నేను చనిపోయినా నా దేహాన్ని కాల్చేయొద్దు, ఎందుకు కాల్వాలి, ఎందుకు కాల్చేయాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ కృష్ణ తాలూకా విరహ అగ్నిలోని ఇంకా నేను ఆల్రెడీ బర్న్ట్ అయిపోయాను, ఇంకా మళ్ళీ నా దేహాన్ని కాల్చే అవసరం లేదు అని. పోన్లే యమునాలు, ఆ యమునలు కూడా వేయొద్దు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఏడ్చి 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 నా అశ్రుల్లోనే నేను మునిగిపోయాను, ఇంకా యమునాలు ఎందుకు. అయితే ఒక పని చేయి, నా మృతదేహాన్ని ఏం చేస్తావంటే ఆ తమిళ చెట్టు ఉందా, తమిళ చెట్టు పైన తమిళ చెట్టు తాలూకా శాఖ మీద వేసే నాకు అక్కడ. ఏ తమిళ చెట్టు పైన కొమ్మ పైన ఎందుకు వేసుకోవాలి? సో అప్పుడు రాధారాణి అంటారనమాట, కృష్ణ కాలో తమల్ కాలో తైతో తమల్. సో తైతు తమిళ్ భాలో భాషి అంటే, యాక్చువల్గా ఆ తమిళ్ చెట్టు ఉందా, దాని రంగు నల్లగా ఉంది, కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు, అందుకోసం ఆ తమిళ్ చెట్టు పైన నాకు బాడీ వేసేస్తే చాలు. సో ఆ బాడీ అక్కడ ఉంచేసి దాని ప్రయోజనం ఏంటి రాధా అంటే నీకు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడైనా కృష్ణుడు తిరిగి వస్తాడు కదా, అప్పుడు ఒకవేళ అడిగేస్తే రాధా ఎక్కడ ఉంది అంటే అప్పుడు మీరు చెప్పొచ్చు ఇగో ఇక్కడే ఉంది బాడీ, ఇక్కడే పెట్టుకున్నాం మేము తమలి చెట్టు పైన అని. సో అప్పుడు విశాఖ అంటుంది కానీ అలా ఉంచడం కష్టం రాధా, ఎందుకంటే నువ్వు చూస్తున్నావా కొమ్మల పైన కాకులు ఉన్నాయి, ఆ కాకుల్ని బాడీ అంతా తినేస్తారు, అప్పుడు మిగులుతుందా ఏంటి అని. సో అప్పుడు అదర్ అంటున్నా బాగానే చెప్పావు కానీ ఆ పని నువ్వు చేసుకోవాలి, జాగ్రత్తగా నా శరీరాన్ని కాపాడుకో, అయితే ఒక పని చేయి కాకులతో చెప్పు మీకు ఏం కావాలి బాడీ మొత్తం తినేయండి, కాకపోతే ఆ రెండు కళ్ళు ఉన్నాయా ఆ కళ్ళు ఉంచేయండి అని ఆ కాకులతో నువ్వు స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకో. ఏ రాధా కళ్ళుని ఉంచేసి ఏం చేద్దామంటే అలా కాదు, ఎప్పుడైతే కృష్ణ తిరిగి వస్తాడో అప్పుడు ఆ రెండు కళ్ళలు మిగిలిపోయాయి అనుకున్న శరీరంలో ఆ కళ్ళుతో నేను కృష్ణుని చూడగలుగుతాను కదా, ఇంకేం లేదు. సో వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే బృందాదేవికి ఒకరోజు కోపం వచ్చేసి ఇంకా ఆపలే, నువ్వు చెవులతో పట్టుకొని తీసుకొస్తాను తనకి, రెండు రోజులు ఇవ్వు నేను వెళ్ళి ఇంకెందుకు అంత అనవసరంగా మాటలు అంటే రాధారాణి అంటారు సరే పోనీ తీసుకోరా, అది అలా కాదు నువ్వు నాకు ఒకసారి నవ్వి చూపించు అని. అప్పుడు బృందాదేవి ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఒక కర్ర పట్టుకొని కృష్ణుడిలాగా వేణు వాహిస్తూ చూపిస్తే అప్పుడు అందరు నవ్వేస్తారనమాట. అప్పుడు బృందాదేవి అంటారు ఇగో ఇలానే స్టాచ్యూ ఇలా నవ్వుతూ ఉండు, నీ నవ్వు క్లోజ్ అయ్యే ముందు నేను కృష్ణుని చెవులతో పట్టుకొని వచ్చేస్తాను సరే అని పో అంటే బృందాదేవి రెడీ అయిపోతారు. సో ఆ రోజుల్లో ట్రెడిషన్ ఏంటంటే గ్రామవాసులు కదా వాళ్ళు చీర వేసుకున్నా కూడా ఆ చీర మాత్రం ఇంకా నోజ్ వరకు ముక్కు వరకు ఉంటుందన్నమాట, ఇలా వేసుకుంటారనమాట. సో ఇలా వేసుకొని బృందాదేవి మథుర లోపల ప్రవేశిస్తారనమాట. ఇదంతా చండీదాస్ విద్యాధర్ ఒక పాటల్లో ఉంటాయన్నమాట ఈ కథలు. సో మొత్తం మీద మొత్తం ఇంకా చీర వేసుకొని మథుర లోపలికి ప్రవేశించారు. సో మథుర అంత సిటీ కదా, పెద్ద సిటీ, ఈవిడ ఇంత ట్రెడిషనల్గా డ్రెస్ అయిపోయి ఇంతలాగా చీరాలంటే చీర ఇలా పెట్టుకున్నప్పటికీ వాళ్ళందరికీ అర్థమైపోయింది ఆహా ఏదో విలేజ్ నుంచి వచ్చి ఉంటుంది అమ్మాయి అంటే. అందరూ అడుగుతున్నారు ఏ గ్రామం నుంచి వచ్చావమ్మా అంటే నేను మేము బృందావన్ నుంచి వచ్చామంటే ఏంటి ఇక్కడేంటి నీకు పని అని. అయితే బృందావన్లో ఉన్న ఈ గోపికలు వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారనమాట చూడడానికి, అంత అందం మథుర గోపికల్లో లేదనమాట. సో వాళ్ళందరూ ఆవిడ అందం అలా చూస్తూ ఉండిపోయి రారా మాతో వస్తావా మేము యమునాకి వెళ్తున్నాము నీళ్ళు తీసుకురావడానికి అంటే వీళ్ళంటారు అదంతా నాకు అక్కర్లేదు నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను అని. సో వీళ్ళంటారు ఏంటి ఏంటి నీ ఇంపార్టెంట్ పని అంటే లేదు నేను కృష్ణుణ్ణి కలవాలి అని. సో అప్పుడు ఈ మథురలో ఉన్న ఈ స్త్రీలు చాలా కోపమైపోతారనమాట, అసలు ఆ మాటలేంటి కృష్ణుణ్ణి కలుస్తానని అలా ఊరికి కృష్ణదాలు ఒక పేరు చెప్పేయొచ్చా, అసలు నువ్వేమనుకుంటున్నావు కృష్ణది నాన్నగారు ప్రాపర్టీ అయ్యి ఏంటి ఇలా మాట్లాడడానికి, తను రాజా మేమే కలవలేదు ఎన్నాళ్ళకి నువ్వు ఎలా కలుస్తావు అంటే లేదు నేను కృష్ణుడితో మాట్లాడాలి ఆయన మాకు బాగా తెలుసు అండ్ ముందు బృందావనంలో ఉండేవారంటే సరే నీ ఇష్టం ఇలా తిన్నంగా వెళ్ళిపో రాజమహల్లో ఏడు గేట్లు దాటేసి వెళ్ళాలి తనకు చూడాలంటే సరే నేను వెళ్తాను అని మొత్తం మీద బృందాదేవి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పటికీ అక్కడ సైనికులు అడుగుతారనమాట ఏం కావాలి అంటే అదే కృష్ణతో కలుస్తాను. కృష్ణ అని చెప్పడం ఏంటి అసలు తన రాజాది రాజు కొంచెం వినయంగా గౌరవంగా మాట్లాడండి అంటే మా రాజా ఎవరిని కలవరండి మీరెవరు మాకు తెలియదు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అలా కాదు తనకు ఒక మాట చెప్పండి నేను వచ్చానంటే అలా ఎంతోమంది రోజు వస్తారు అలా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతే తను ఇంకేమైనా పని లేదా ఏంటి. అప్పుడు బృందాదేవి అంటారు సరే అయితే మీరు పిలవద్దు నా దగ్గర ఒక మంత్రం ఉంది నేను ఆ మంత్రం చెప్పాననుకో మీ రాజా ఇలా పరిగెత్తి పరిగెత్తి నా కాలు మీద పడతారు. సో అప్పుడు ఆ సైనికులు అంటారనమాట ఇంతవరకు మేము పాముని ఎలా వశంలో చేయాలి అలాంటి మంత్రాలు వినాము, రాజని వశం చేసిన మంత్రాలు మేము ఎప్పుడు వినలేదు, అలాంటి మంత్రాలు కూడా ఉంటాయా అంటే అవును ఇప్పుడు మీరు నిజంగా నీకు మంత్రం తెలుసు అంటే నువ్వు చెప్పు ఆ మంత్రము విందాము చూద్దాము ఎలా వస్తారు మా రాజా పరిగెత్తి. అప్పుడు బృందాదేవి అంటారు సరే అయితే నేను వార్నింగ్ ఇచ్చాను మీకు మీరు మెసేజ్ ఇవ్వట్లేదు నేను ఆ మంత్రం ఉచ్చరిస్తున్నాను సరే ఉచ్చరించమ్మా ఎందుకు తొందర చేయి ఇంకా పర్వాలేదు మేమందరూ చూస్తున్నాం నీకు. అప్పుడు ఆవిడ మొదలు పెడతారు బృందాదేవి రాధే 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 ఎప్పుడైతే గట్టి గట్టిగా రాధారాని పేరు చెప్తారు కృష్ణుడు ఎవరైతే భవనం లోపల ఉన్నారో ఆయన పరిగెత్తి పరిగెత్తి వస్తారు ఇంకా సరిగ్గా బట్టలు కూడా వేసుకోలేదనమాట. వచ్చేసి గేట్ దగ్గర వచ్చినప్పటికి ఈ సైనికులు నిజంగానే ఈవిడికి చాలా బాగా మంత్రం వచ్చి రాజని కాంకర్ చేసేసింది. అప్పుడు కృష్ణుడు వచ్చేసి ఎవరమ్మా నువ్వు రా రా లోపలికి రా అని తీసుకుని వెళ్తారు. కానీ బృందాదేవి ఇప్పటికీ అది తీయట్లేదు చీర కొంగ తీయట్లేదు అనమాట. సో కృష్ణుడు ఆవిడ బాగా కూర్చోబెట్టేసి ఏంటమ్మా ఏంటి విశేషాలు పేరేంటమ్మా ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడుగుతున్నారనమాట. సో బృందాదేవి అంటారు పేరా నేను ఎక్కడి నుంచి వచ్చానా మర్చిపోయాను. ఇదేంటమ్మా మర్చిపోవడం ఏంటి ఎవరైనా వాళ్ళ పేరు మర్చిపోతారేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోతారేంటి అంటే నిజంగా అండి నాకు గుర్తు రావట్లేదండి నా పేరేంటి ఎక్కడి నుంచి వచ్చానంటే నేను అసలు ఎప్పుడు నా లైఫ్లో వినలేదు, ఎవరైనా వాళ్ళ పేరు మర్చిపోయి ఏంటమ్మా నీ పేరు చెప్పు అంటే, అయ్యో రాజా రాజగారు మీరేం అనుకోద్దండి, నా తప్పు కాదండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అలా తయారైపోతున్నారు, ఎవరైతే ఈ మథురాలో వస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరితో వాళ్ళకి ముందు సంబంధం ఉండేది అన్నీ మర్చిపోతున్నారండి, ఈ ప్లేసే అలాంటి ప్రాబ్లం అండి. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు. అయితే వదిలేమ్మా, ఆ మాట వదిలే, ఇంకేదైనా మాట్లాడదాము, ఇంకేదైనా మాట్లాడదాం. అయితే చెప్పండి అమ్మా ఈ సమస్య ఏంటి, నేను రాజా కదా దాని పరిష్కారం చెప్తాను అంటే, మాకు ఒకటే సమస్య అండి, మేము బృందావన్ పేరుతో ఉన్న గ్రామం నుంచి వచ్చాము, అక్కడ మా దగ్గర ఒక చక్కని పక్షి ఉండేదన్నమాట, ఆ పక్షిని మేము చక్కగా ఒక పంజరంలో ఉంచేవారం అనమాట, చక్కగా ప్రేమిస్తూ ఆ పక్షిని చక్కగా తినిపిస్తూ ఉండేవారనమాట. ఒకరోజు ఆ పక్షి పారిపోయింది, అక్కడ నుంచి ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది, అండ్ మథురాలో ఎవరో కుబ్జా పేరుతో ఉన్న ఒక ఆమె ఆ పక్షిని పట్టుకుంది, పట్టుకుని తన పంజరంలో వేసేసింది. మాకు మా పక్షి వెనక కావాలి, ఇంకేం అక్కర్లేదు రాజగారు, మా పక్షి మాకు వెనక ఇచ్చేయండి. అప్పుడు కృష్ణుడికి అర్థమైపోయింది ఏం మాట్లాడుతుంది. సో అప్పుడు కృష్ణుడు పెద్ద ఫిలాసఫీ మొదలుపెట్టారు. యాక్చువల్గా పక్షి అనేది ఎవరికి చేరే పక్షి కాదు కదా. ఉదాహరణకి మనం ఇప్పుడు గాలి పీలుస్తున్నాము, ఈ గాలి బృందావనం నుంచి వచ్చింది, ఈ గాలి మథుర నుంచి అని చెప్పలేము కదా, గాలి ఎక్కడైనా ఉంటుంది. ఈ నీళ్ళు చూసారా, ఈ నీళ్ళు బృందావంది మథురది చెప్పలేము కదా, ఈ యమున మథురలో కూడా ఉంది, బృందావనంలో కూడా ఉంది. అలానే పక్షి, గాలి, నీళ్లు, సూర్యతారక కిరణాలు, దాని మీద ఎవరికీ హక్కు లేదు, అది అందరిది, అది ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, మనం దాన్ని పట్టుకొని కూర్చోలేము కదా అని అలా చెప్తున్నారన్నమాట. అప్పుడు ఇవిడికి ఇంకా కోపం వచ్చేసి ఆ చీర కొంగ తీసేసి, బాగా చెప్తున్నావు, నీ పని చెప్తాను, ఆహా అవునా అది ఎవరిది కాదా, ఇంత ఇంత కష్టపడి నీకు పెంచాము, మా దగ్గరకు వచ్చేసి అలా అమ్మ కొంచెం వెన్నిస్తావా, ఒక ముద్ద పాలిస్తావని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద మాట, యాక్చువల్గా నీ క్యారెక్టరే లేదు అసలు. ఎందుకంటే పూర్వంలో కూడా నువ్వు మత్స్యావతారంలో వచ్చినప్పుడు యాక్చువల్గా ఈ చేపలు ఏం చేస్తారు, ఒక్కొక్కసారి పైన తేలకుండా కిందకి వెళ్ళిపోతారు, కిందకి వెళ్ళిపోయి ఏం చేస్తారు అక్కడ మట్టి తింటారు. నువ్వు మా ఆధారాన్ని నీ వదిలేసి ఇక్కడ కూబ్జాతో ఉంటున్నావా, ఈ కూబ్జా మట్టిలాగా ఉంది, ఇక ఇగో ఇలా రా, నీ పని చెప్తాం, నీ పని చెప్తామని ఇలా కోపం వచ్చినప్పటికీ కృష్ణ అదంతా వినినప్పటికీ, ఆధారాన్ని మాటలు విన్నప్పటికీ ఆయన స్పృహ తప్పి పడిపోతారు, అండ్ బృందాదేవి కూడా అలా మాట్లాడుతుంటే ఆవిడ స్పృహ తప్పి పడిపోతారు. సో అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద కంటిన్యూషన్ స్టోరీ, కానీ ఇలా ఎన్నెన్నో లీలలు అనమాట. సో ఈ గోపికలు ఇలా ఏడుస్తూ ఉంటే, రాధారాణి ఇలా ఏడుస్తూ ఉంటే మొత్తం మీద ఇంకా ఉద్ధవు ఇంకా అతను భగవంతుణ్ణి వేడుకుంటారు హృదయం లోపల, నేను మళ్ళీ ఎప్పుడైనా జన్మం తీసుకోవాలి అంటే ఈ భౌతిక ప్రపంచంలో నాకు బృందావన్లోనే జన్మం ఇవ్వండి, నేను బృందావన్లో గుల్మలతలాగా ఉండాలి, అప్పుడు ఈ గోపికలు నా మీద కాలేస్తూ నడవాలి, నాకు అదే కావాలి, వాళ్ళ పాదపద్మ ధూళి ఎల్లప్పుడూ నేను సిరసులో ధరించాలి అని ఉద్ధవ్ కోరుకుంటాడనమాట. మొత్తం మీద ఉద్ధవ్ అంటాడు ఇంకా నేను మళ్ళీ వెళ్ళాలి, కృష్ణుడికి మెసేజ్ ఇవ్వాలి, నేను వెళ్ళొస్తాను అని ఇంకా తను అందరు తన్ని ఇంకా ఫేర్వెల్ బాయ్ బాయ్ చెప్పినప్పుడు తను ఇంకా రథం ఎక్కుతున్నాడనమాట. ఏమైనా మెసేజ్ ఉంటే ఇవ్వండి కృష్ణుడికి అని. సో అందరు ఏదో ఒకటి మెసేజ్ ఇస్తున్నారు, గోపికలు కూడా మెసేజ్ ఇస్తున్నారు, తొందరగా వచ్చేమను, తొందరగా వచ్చేమనండి అని. అప్పుడు జశోదమాత వెళ్తారు. సో జశోదమాత చాలా మంచిగా చెప్తారన్నమాట. జశోదమాత అంటారు, పోలే కృష్ణుడికి ఒక మాట చెప్పు, మేము ఇలా తన కోసం బాధపడుతున్నాం కదా, దాని బదులు మాకు అక్కడే పిలిచేస్తే మేము అక్కడికి వచ్చేస్తాము, ఆ మథురాలోనే మేము, అయితే మేబీ అక్కడ చాలామంది కృష్ణుడికి సేవకులు ఉంటారు కదా, ఆ సేవకుల్లో మాకు కూడా సేవకులుగానే ఉంచేస్తామనుకోండి, మేమేం పట్టించుకోము, పర్వాలేదు, మేము అక్కడ ఏం చేస్తామంటే మీరాబాయి భజనలో అంటారు కదా, బాగలగాషు మిత ఉఠి దర్శన పాసు బృందావనికి కుంజగలిని మీ గోవింద లీల అంటే అంటారు. ఓకే ఒక పని చేద్దాం, సింపుల్ సొల్యూషను కృష్ణుడికి చెప్పండి, మీ మథురలో చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కదా, ఆయన పెద్ద పెద్ద భవనాల్ని శుభ్రం చేయాలంటే మీకు చాలా మంది పని మనుషులు అవసరం కదా, సో మాకు కూడా ఉంచేశారనుకోండి, మేము నీట్గా పొద్దున సాయంత్రం తడిగొట్టు పెట్టేసి కృష్ణ భవనం చుట్టూ ఏదైతే పూల తోట ఉంది ఆ పూల తోటలో నీళ్ళేస్తూ నీట్గా ఉంటాము. సో ఒక పూల తోటలో మేము పనిచేస్తూ ఉంటే ఎప్పుడైనా కృష్ణుడు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటే మేము తన్ని చూడగలుగుతాం, మాకు అదే కదా కావాలి, తన్ని ఎలాగో ఎలాగో మేము చూడాలి, అయితే తన తన పనిలో మేము డిస్టర్బ్ చేయము, ఎందుకంటే తను ఇప్పుడు పెద్ద రాజాగా అయిపోయాడు కదా, తనకి బోల్డ్ పొలిటికల్ పనులు ఉంటాయి, సో మేము దూరం నుంచి చూస్తామన్నమాట. సో అదే అంటారనమాట. సో బాగలగాసు అంటే ఆ మొక్కలు పెంచుకుంటాము, క్లీనింగ్ చేసుకుంటాము. సో యశోదమాత అండ్ నంద మహారాజ్ అంటారనమాట ఉద్ధవ్కి, ఆ ఒక్క మెసేజ్ కృష్ణకి ఇస్తావా, జస్ట్ ఇది చెప్తే తను ఒప్పుకుంటే మేము ఇలా ఇగో మేము రెడీగా ఉన్నామన్నమాట. సో యశోదమాత అంటున్నారు గిరిధారీలల్లా, గిరిధారి అంటే ఎవరైతే గోవర్ధన్ ఎత్తారు, సో గిరిధారీలల్లా మొహె చాకర రాఖోజీ, చాకర్ అంటే సర్వెంట్. అక్కడ యశోదమాత ఇలా చెప్పినప్పుడు ఈ ఉద్ధవ్ ఇంకా ఏడ్ చేస్తున్నాడు అనమాట, అయితే సరే అమ్మా మీ మెసేజ్ నేను కృష్ణకి ఇచ్చేస్తాను అనమాట. సో మొత్తం మీద ఉద్ధవ్ వెనక వెళ్తారు. సో వెనక వెళ్ళినప్పటికి ఎప్పుడైతే కృష్ణుడు ఎదురవుతారో అప్పుడు ఉద్ధవ్ అంటారనమాట, ఎవరు అసలు మిమ్మల్ని ఇలా పొగుడతారు, ఆల్ మర్సిఫుల్ ఆల్ కంపాషనేట్, అసలు మీకు మర్సీ ఎక్కడుంది, మీకు దయా ఎక్కడుంది, మీకు కృప ఎక్కడుంది, అసలు ఎవరిచ్చారు మీకు ఈ పేర్లు అని ఉద్ధవ్ అంటున్నాడు అనమాట కృష్ణుడిని చూసి అనమాట. అసలు ఎవరిచ్చారు మీకు ఈ పేర్లు, మీరు అసలు పెద్ద రాయిలాగా ఉన్నారు, నేనే అక్కడ వెళ్ళి కరిగిపోయాను, అసలు వాళ్ళ ప్రేమ చూస్తే మీరు ఇక్కడ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళు లేకుండా ఇప్పుడే వెళ్ళిపోండి స్వామి, ఇంకా వదిలేయండి మథురాని తన్నేసి వెళ్ళిపోండి, ఇంతలాగా మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని వదిలేసి మీరు ఇక్కడ ఉండడం ఏంటి మాతోనే అని అలా అంటున్నారనమాట. సో అప్పుడు కృష్ణుడు అంటారనమాట, సరే సరే కూర్చో, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పు, వెళ్ళిన తర్వాత నుంచి ఏమేమి అయ్యిందనమాట. సో మొత్తం మీద ఇంకా ఉద్ధవ్ అండ్ కృష్ణ ఇలా కాన్వర్సేషన్ చేస్తూ ఉంటారు. సో ఇంత ప్రేమించిన ఆ గోపికలు కృష్ణ విరహాలు ఏడుస్తూ ఉండడము, కృష్ణుడు వాళ్ళ విరహంలో ఏడుస్తూ ఉండడము, అండ్ ఒక్కనప్పుడు సూర్యగ్రహణ రోజు కురుక్షేత్ర ధామంలోనే కృష్ణుడు అక్కడి నుంచి ఆయన వెళ్ళారు ద్వారకా నుంచి, అండ్ ఇక్కడి నుంచి గోపికలు వచ్చారు, అండ్ వాళ్ళు ఇద్దరు ముఖాముఖి అయ్యారు. ఎన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుడు గోపికల్ని చూశారు, గోపికలు కృష్ణుని చూశారు, అండ్ ఎప్పుడైతే వాళ్ళు అలా ముఖాముఖి అయ్యారో అప్పుడు గోపికలు ఏంటంటే కృష్ణుడికి ఇంకా సరిపోయింది, నువ్వు చాలా రోజులు ఉన్నావు ద్వారకా, ఇంకా మేము ఒప్పుకోము, నువ్వు మాతో పాటు బృందావన్ రావాలి. సో అప్పుడు కృష్ణుడు అంటారు, ఏ నాకు ఆల్రెడీ చూశారు కదా, ఇలా చూడడం కాదు, మా కృష్ణుడు కావాలి, అన్నిమిలి ఈక వైజంతి మాల అండ్ ఆ బట్టలు, ఆ బృందావన్లో ఉన్న గోప బాలక వేషంలో మేము మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాము. అయితే గోపికలు ఏం చేస్తారంటే వాళ్ళు చీర కొంగతోనే ఆ రథాన్ని కట్టుతారనమాట. వాళ్ళు ఏదైతే మహిళలు హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి, ఆ హెయిర్ బ్యాండ్స్ తీసేసి కూడా అన్ని కట్టేస్తారనమాట. సో కట్టేసి ఏం చేస్తున్నారంటే ఏ రథం మీద అయితే జగన్నాథ బలదేవ్ సుభద్ర అంటే కృష్ణ బలరామ్ అండ్ వాళ్ళ చెల్లి సుభద్ర ఉన్నారు, ఆ రథాన్ని గోపికలు లాగుతారనమాట. సో అదే రథయాత్ర ఏదైతే మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నామన్నమాట, జగన్నాథ స్వామి రథయాత్ర అన్నమాట. సో అందుగురించి ఈ రథయాత్ర అనేది మామూలు కాదు, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే అన్ని ఫెస్టివల్స్లోనే ఈ జగన్నాథ రథయాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఎందుకంటే ఈరోజు మనం చాలా స్పెషల్ చేస్తున్నాము. మనం కృష్ణుడిని వాళ్ళ గోపికాయలతోని రాధారాణితోని కలవడానికి సాయం చేస్తున్నాము. సో అందుగురించి ఎప్పుడైతే మనం ఇలా లాగుతూ ఉంటాము ఆ రథాన్ని, భగవంతుడు ఎంత ఆనందిస్తారనమాట, నాకు గోపికాయల దగ్గరికి రాధారాణి దగ్గరికి తీసుకువెళ్తున్నామని. సో భక్తులుగా మనం ఈ సేవ స్వామిని అందిస్తున్నాం అన్నమాట. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ ఒక కమెంటరీలో నేను చదివాను, ఒకసారి కృష్ణుడు ద్వారకాలోనే ఏడుస్తూ ఈ గోపికల్ని రాధారాణిని తలుచుకుంటూ ఏడుస్తూ ఆ స్పృహ తప్పి ఆయన మంచం నుంచి కిందకి పడిపోయారు. సో అప్పుడు అక్కడికి బలరామ్ అండ్ ఉద్ధవ్ అండ్ నారద్ ముని అందరూ వచ్చారు, ఏం చేద్దాం ఇప్పుడు, ఏం చెప్పినా కూడా ఆయన మళ్ళీ మెలకు రావట్లేదన్నమాట. సో మొత్తం మీద నారదుని అంటారు, పొన్న మనం రాధారాణి పేరు చెప్తే వెంటనే మెలకు వచ్చేస్తుంది, కానీ ఒక ప్రాబ్లం ఉంది, ఆ రాధారాణి పేరు చెప్పినప్పటికీ వెంటనే కృష్ణుడు అంటారు, అయితే నాకు బృందావన్ వెళ్ళనియండి, నేను ఇంకా ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండను. సో అప్పుడు బృందావన్ ఎలా తీసుకువెళ్ళాలి, ఇదో వాళ్ళందరూ ఇంకా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద బలరామ్ అంటారు, సరే అతనికి బృందావన్ వెళ్ళని, కాకపోతే ఏర్పాట్లు చేసేద్దాం. సో ఆ కృష్ణ తాలూకా చారియట్ డ్రైవర్ దారుకాని పిలిచేసి, నువ్వు రథం రెడీగా ఉంచు, కృష్ణకి ఎప్పుడైతే మెలకు వస్తుంది తను బృందావన్ తీసుకెళ్ళిపోదాము అని. సో అప్పుడు ఉద్ధవ్ అంటారు, కానీ బృందావన్ వెళ్ళే పరిస్థితి బాగాలేదు, ఎందుకంటే కృష్ణుడు ఒకవేళ అక్కడ వెళ్ళి చూశారంటే ఈ గోపికలు రాధారాణి నందమహారాజ్ యశోద వీళ్ళందరూ సన్నంగా కర్రలాగా తయారైపోయి ఏడ్చి మొత్తం బృందావన్ ఒక శ్మశానంలాగా ఉంది, అది కృష్ణుడు చూశారంటే ఇంకా బాధపడతారు. ఎవరైనా ఒక్కరు ముందు వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పండి, ఇవో కృష్ణుడు వస్తున్నారని చెప్తే అప్పటికి వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉంటారు కదా, అప్పుడు కృష్ణుడు వెళ్ళాలి అంటారనమాట. సో కానీ ఎవరు వెళ్తారు? సో వీళ్ళందరూ ఉద్దవ్ వైపు చూస్తారు. ఆ నువ్వే నువ్వే వెళ్ళి మెసేజ్ ఇవ్వాలి అంటే ఉద్దవ్ అంటారు, బాగుండదండి, లాస్ట్ టైమే నేను వెళ్ళినప్పుడే చెప్పాను, ఇగో ఇప్పుడు వెళ్తున్నాను, రెండు రోజుల్లో కృష్ణుని తీసుకుని వచ్చేస్తాను, కానీ నేను తీసుకు వెళ్ళలేకపోయాను. ఇప్పుడు వాళ్ళు నా మాట నమ్మరు. పొండి అందరు బలరాం వైపు చూస్తారు, అయితే నువ్వే వెళ్ళాలి. బలరాం అంటే నేను వెళ్ళను, లాస్ట్ టైమే నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పటికీ అటు అలా తిరుగుతూ వృందావన్ వెళ్ళాను, రెండు నెలలు అక్కడ ఉన్నాను. అప్పుడు వాళ్ళందరి ఏడుపులు చూసి నేను వాళ్ళకి వాగ్దానం ఇచ్చాను, నేను ఇగో ఎలా వెళ్తానో కృష్ణుని తీసుకుని వచ్చేస్తాను, కానీ నేను కూడా నా మాట నిలిచిపెట్టలేకపోయాను. సో బాగుండదు, నేను వెళ్ళను. మొత్తం మీద సుభద్ర అంటే నేను వెళ్తాను, నేనేం మాట ఇవ్వలేదు కదా వాళ్ళకి, నేను వెళ్ళి ముందు వాళ్ళందరికీ నచ్చ చెప్తాను, ఆ లోపల మీరు కృష్ణుని తీసుకురండి అని. అప్పుడు బలరాం అంటారు, లేదు లేదు నువ్వు ఎలా వెళ్తావు, ఒక్కరే, నేను వెళ్ళాలి నీతోని, సరే అయితే ఇద్దరు కలిసి వెళ్దామన్నమాట. సో ఫస్ట్ రథంలో బలరాం ముందుకెళ్తారు, దాని వెనక సుభద్ర మహారాణి, దాని వెనక ఎప్పుడైతే నారదముని రాధారాణి గురించి చెప్పడం మొదలు పెడితే కృష్ణుడికి మెలకు వచ్చేసి నేను ఇప్పుడే వృందావన్ వెళ్ళాలి అని పరిగెత్తారనమాట. సో అప్పుడు కృష్ణుడికి ఆ రథం మీద ఎక్కిస్తారు. సో అందు గురించి మీరు చూడండి, రథయాత్ర రోజు ఫస్ట్ బలభద్ర రథము, తర్వాత సుభద్ర మహారాణి, తర్వాత వెనక కృష్ణ వస్తారు. అండ్ ఆ కృష్ణుడు వచ్చినప్పుడు కూడా తను ఒక ఇంటాక్సికేషన్లో ఉన్నారు, ఎందుకంటే రాధారాణి గురించి ఆలోచిస్తున్నారు అనమాట. సో అందుగురించి ఇలా పడిపోతూ ఉంటే మళ్ళీ పట్టుకుంటారు. అందుకోసం మనం ఆ పాహండి విజయలో చూస్తాము, రథయాత్ర అయినప్పటికీ ఎక్కడ అలా ఎంతమంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అలా పట్టుకొని పట్టుకొని మెల్లమెల్లగా తీసుకువస్తారు. యాక్చువల్గా చాలా లేట్ చేసేస్తారు ఆ పూరి పండాలు జగన్నాథ స్వామిని ఆ గర్భగుడి నుంచి రథం మీద ఎక్కించడానికి. సో ఒకసారి ఆ పూరి పండాలకి అడిగాము కూడా, అసలు ఎందుకు అంతమంది ఉన్నారు కదా మీరు అలా ఫటాఫట్గా చేసేయచ్చు కదా అంటే, అప్పుడు ఆ పాండాలు నవ్వారనమాట. ఆహా అంటే మీరు అనుకుంటున్నారు మేమందరు కలిసి తన్ని తీసుకొస్తున్నామా, యాక్చువల్గా తన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మేము ఏం చేయాలి తెలియట్లేదు, ఆయనే మూవ్ అవుతూ ఉంటారు. మీరు అందరూ అనుకుంటున్నారేమో మేము మూవ్ చేస్తున్నాం కావాలని, మేం కాదు, ఆయన మూవ్ అవుతూ ఉంటే ఎక్కడైనా పడిపోతారని, మేము ఏదో కాపాడుకుంటాం, బ్యాలెన్సింగే మా పని తప్ప ఏం లేదు, ఆయనే నడుస్తారు అని అంటారనమాట. సో అలా ఈ జగన్నాథ స్వామిని రథం మీద కూర్చోబెడతారు, ఆయన మొత్తం మీద ఆయన వృందావన్కి వెళ్తారు. సో దాట్ ఈజ్ రథయాత్ర, ఎక్కడైతే స్వామివారు తన భక్తుల్ని మళ్ళీ కనిపించడానికి మళ్ళీ వాళ్ళతో ఉండడానికి చాలా భావంలోనే వెళ్తున్నారు. సో దాట్స్ వై రథయాత్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ఒక మూడ్లో భగవంతుడు ఎలా ఉన్నారంటే మనం ఏం కోరుకున్నా కూడా ఆయన ఇచ్చేస్తారు ఆ నిమిషం అదల ఒక, ఎందుకంటే ఈజ్ యాన్షియస్, ఎంత దీనిలో ఉన్న పడావడిగా ఉన్నారనమాట. సో ఓకే సరే ఏం కావాలి ఓకే. అందుకోసం ఈ రథయాత్రకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అంటారు కదా, ఎవరైతే పురాణంలో అంటారు ఎవరైతే రథంలో స్వామిని ఒకసారి చూస్తారు వాళ్ళకి మళ్ళీ పునర్జన్మం ఉండదు. ఎవరైతే స్వామిని రథం మీద చూస్తారు వాళ్ళు పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తులు అవుతారు. ఎవరైతే స్వామిని రథం మీద చూస్తారో వాళ్ళకి పునర్జన్మం ఉండదు, భగవద్ధామాన్ని వెళ్తారు. అండ్ స్వామిని ఎవరైతే చూస్తారు రథ చక్రాన్ని తాకుతారు, రథకి లాగిన తాడుని ముట్టుకుంటారు, రథంలోని ఏదైనా సేవాన్ని అందిస్తారు, దే ఎర్న్ యునో సో మచ్ మెరిట్, వాళ్ళు ఎంత సుకృతిని సంపాదిస్తారనమాట. బికాస్ కృష్ణ ఈజ్ ఇన్ సో గుడ్ మూడ్. సో త్రీ థింగ్స్ ఇంపార్టెంట్ రథంలోని. ఒకటి ఆ రథానికి తాకిన గాలి, ఎప్పుడైతే మనం కూడా ఆ గాలిని పీల్చుతాము, అండ్ ఆ రథ చక్రాల నుంచి ఎగిరిన ఆ మట్టి, ఆ ఒక ధూళి మన మీద పడాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ రథంలో ఉన్న ఆ స్వామిని దర్శించాలి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని. ఈ త్రీ థింగ్స్ అవ్వాలి రథాన్ని మనం లాగినప్పటికీ, ఆ గాలి, ఆ మట్టి అండ్ స్వామి యొక్క రూపం. ఎప్పుడైతే మనం చూస్తామో మనం అది పవిత్రం అవుతామన్నమాట. సో ఇట్స్ ఆల్రెడీ 7:15, సో విల్ క్లోజ్ ఇట్ హియర్. జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి జయ.
Krishna Krishna Nage Sab Krishna 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 Nage Sab Krishna 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 Nage Sab Krishna Krishna Krishna